సర్వజ్ఞానతిమిరందస్య జ్ఞానజనాశలాకయా చక్షురుమిళితం యేన తస్మై శ్రీగురవే శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. Rev. Thiraman Prabhu has asked that we discuss about the internal beauty, how to cultivate internal beauty, antara sundara. Of course, this topic is only possible to discuss when one is internally beautiful, actually. Without such beauty, one cannot see what that beauty is. Whatever we have heard from Srila Prabhupada, because he is always beautiful, whatever we heard from pure Vaishnavas, we shall try to remind ourselves of that. In this way, have a goal for achieving that internal beauty ourselves. As someone becomes pure, even small impurities stand out in his heart. Just like in a white piece of cloth, even a small dot appears very conspicuous. Similarly, those who are very active internally, they know the ugliness of their hearts better than anybody else. They're never satisfied thinking that I am very pure or beautiful. They always consider themselves full of inabilities, disqualifications, and bad, improper attitudes. These are the things which make us ugly. Improper attitudes, lack of submission, pride, and so on. In the beginning, when one is starting out this process of is the process of Krishna consciousness, one is practically black, filled with all improper qualities, very challenging attitudes, no repentance for past misdeeds, and so on. So one may even think that I am very beautiful. Just like a crow, he thinks he is very beautiful. Otherwise he would not be crowing to attract his beautiful partner. So in the beginning one thinks that I am quite alright, I am nice, maybe a little few small things are not right, but by and large I am quite alright. But as one begins to practice Krishna consciousness, one realizes, as the cleansing process begins and some whitening appears, not only in our hearts but in the hearts of others around us, when we see them so pure and clean, we understand that I am very far from that purity, that internal beauty.
Prabhu cheptunnaru ee roju antara saundaryam anetundi amsam gurinchi nenu cheptunnaru adi asalu antara saundaryam unna vadaithe dani gurinchi cheppochu endukante vaalla dabbi vere vaallu antara saundaryanni choodaleru kada kaani manam entante prabhupadulu varu ayana antara saundaryam kaligina varu unnatamaina vaishnavulu vaalla daggara nunchi edaithe vinnano అది మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆ విధంగా మన యొక్క అంతర సౌందర్యాన్ని మనం చేరుకునే స్థితిలో అంతరంలో ఉన్నటువంటి అనర్థాలను కనుక్కునేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఒక విషయం ఏంటంటే అంతర సౌందర్యం అనే విషయంలో ఎవరైతే ఉత్సాహంగా ఉంటారో వాళ్ళకి ఏంటంటే లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క కల్మషం కానీ ప్రతి ఒక్క అనర్థం కానీ స్పష్టంగా తెలుస్తాయి. తెల్లని గుడ్డ మీద చిన్న మత్స్యైనా స్పష్టంగా కనపడుతుంది అన్నట్లు అంతర సౌందర్యం పట్ల ఆసక్తి కలిగి ఆత్రం కలిగిన వ్యక్తికి అంతరంలో ఏ అనర్థం ఉన్నా, ఏ అసమర్థత ఉన్నా, ఏ అనర్హత ఉన్నా, ఏ అయోగ్యత ఉన్నా, ఎంత గర్వం ఉన్నా, ఏ విధమైనటువంటి కల్మషం ఉన్నా అవన్నీ స్పష్టంగా కనపడతాయి. వాటిని తీసుకునే ప్రయత్నం చేస్తాడు. ప్రారంభంలో ప్రతి ఒక్క భక్తుడు ఏమనుకుంటాడంటే, కొత్తగా కృష్ణ జీవితంలోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిది కూడా ప్రారంభంలో అంతా కూడా పూర్తిగా నల్లగా ఉంటుంది. కానీ వాళ్ళకి అది తెలియక అనుకుంటారంటే అంతా బాగానే ఉంది అనుకుంటారు. పూర్వం చేసినటువంటి పొరపాట్లకు ప్రాయశ్చిత్తపడడం కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి పద్ధతిని సరిగా పాటించడం కానీ, ఈ విషయాల పట్ల వాళ్ళు మరింత శ్రద్ధ వహించడం అనేది కనపడదు. అంతా బాగానే ఉంది, నేను బాగానే ఉన్నాను, ఏవో చిన్న చిన్న చిత్తక సమస్యలు తప్పితే హృదయంలో మొత్తం మీద కృష్ణ చైతన్యంలో బాగా నిండుగానే ఉన్నాను అనుకుంటారు. అంటే కాకి అలానే అనుకుంటుంది అనమాట. కాకి నల్లగానే ఉంటుంది, కానీ నేను బాగానే కావు కావు అంటున్నానని చెప్పి అనుకుంటుంది కాబట్టే తోటి కాకిని ఆకర్షించడానికి కావు 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 అని చెప్పి అంటుంది. కానీ దాని అందం ఎంత, దాని పరిస్థితి ఏంటి మనకు తెలుసు. ఇలా ప్రారంభంలో ఉన్నవాడేంటంటే తెలియక నేను బాగున్నాను అనుకుంటాడు, కానీ లోపలంతా నల్లగానే ఉంటుంది కల్మషం హృదయంలో. కానీ అతను నిదానంగా భక్తి సేవాభ్యాసం ముందుకు వెళుతున్న కొద్దీ, ఇక్కడ లోపల పవిత్రత జరుగుతున్న కొద్దీ అర్థమవుతుంది అతనికి, లేదు లోపల చాలా ఉన్నాయి, కడుక్కోవలసినటువంటివి, శుద్ధిపరచుకోవాల్సిన కల్మషాలు, మాలిన్యాలు అనేకం ఉన్నాయని చెప్పి అర్థమవుతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన కొద్దీ ఏమర్థం ఉందంటే, తోటి వాళ్ళు ఇంకా నాకన్నా కూడా మంచి రీతిలో ఉన్నారు, వాళ్లతో పోల్చుకుంటే నేను ఇంక ఎన్నో రెట్లు దూరంగా ఉన్నాను పవిత్రతకి అని చెప్పి, అంతర్ సౌందర్యాన్ని సాధించడానికి నేను ఇంకెంతో దూరంలో ఉన్నానని ప్రయత్నం చేస్తాడు. అది అభివృద్ధి చెందిన దశలో అనుకునేటువంటిది.
సో ద క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ సమ్మన్ హూ ఇన్స్పైర్డ్ ఆఫ్ బీయింగ్ వెరీ వెరీ ప్యూర్ ఆల్వేస్ ఫీల్స్ ఇన్అడిక్వేట్ ఈజ్ యుధిష్ఠిర మహారాజ్. యుధిష్ఠిర మహారాజ్ He is known as Dharmaputra, Dharmaraja, and so many wonderful names describing his amazing personality. He is the son of Dharmaraj himself. He never thought of lying in his life. He never thought of anyone as his enemy. But in spite of that, after the war, he was feeling that because of him, the war had been fought, and so many wonderful people had been killed. And many women were left without protection. And because of all these reasons, he felt that even if he performed Ashwamedha Yajna, he wouldn't be able to overcome the effects of sins that he had committed. In the same way, when Dhritarashtra and Gandhari leave home under the instructions of Vidura, when the Yudhishthira Maharaj finds out that they have left, the first response that comes from him is, perhaps they have become disappointed at my ingratitude. I have been ungrateful to them. Because when my father fell down, it is Dhritarashtra and his wife who took care of us. Actually, they didn't take care of them. Rather, they tried to kill them in so many ways. But his heart was like that. Maybe I have become ungrateful to such a degree that they become frustrated living with me. And they have decided to leave. So these are the symptoms of a person who is actually internally very pure, because he's ever eager to remove the small spots that may still be there. This is the symptom of a person who is actually beautiful, that he never looks at the white things in his heart, a little white patch here and white patch there, but mostly black, black cloth with a few spots are white. And those who are immature in Krishna consciousness, they become satisfied looking at those white patches. And because of some mercy, they have these white spots of purity. And based on those white spots of purity, they look at others and they look at the bigger patches of darkness that is there in them and criticize them that there is something black in them. But as one advances in Krishna consciousness, or rather to say it another way, the real symptom of advancement in Krishna consciousness is that one is able to microscopically notice very, very small patches of dark things that are still there in the heart. And one is ever eager to, for Krishna's mercy, to remove them.
Antaranga atyanta saundaryam kaligina vyakti udaharana ante Yudhishthira Maharaju. Ayana dharmaputrudani dharmarajuni enno birudulu unnayi. ఆయన అంతరంగా ఎంతో పరిశుద్ధత కలిగిన వాడు. కానీ ఆయన తనలో తాను ఎప్పుడు కూడా, నేను ఇంకా అసలు అంతరంగా చాలా సౌందర్యం కలిగిన వ్యక్తి, ఎప్పుడు కూడా నాలో ఇంకా ఏదో లోపాలున్నాయి, వాటిని నేను సరిదిద్దుకోవాలని చెప్పి ప్రయత్నిస్తాడు. తన హృదయంలో చిన్న మచ్చ వచ్చినా గానీ ఆ మచ్చను ఏ విధంగా రూట్ మాపాలని ప్రయత్నం చేస్తాడు. యుధిష్ఠిర మహారాజు ఉదాహరణ మీరు చూస్తే యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఆయన ఏమని భావిస్తున్నాడు అని అంటే, చాలా బాధపడుతూ ఈ యుద్ధానికి కారణం నేనే, ఇంత ఘోరమైన యుద్ధం నా వల్లే జరిగింది. యుధిష్ఠిర మహారాజు ఎప్పుడు నోటితో ఒక అబద్ధం ఆడి ఉండలేదు, పొరపాటును కూడా కలలో ఎవరిని శత్రుడిగా భావించి ఉండలేదు. కానీ ఆయన యుద్ధం అయిపోయిన తర్వాత అనుకుంటున్నాడు, ఈ మరణ హోమం నా వల్ల జరిగింది, ఎంతో మంది అన్యాయంగా నా వల్ల చనిపోయారు, ఎంతో మంది స్త్రీలకు రక్షణ లేకుండా నా వల్ల వాళ్ళంతా కూడాను దిక్కులేని వాళ్ళు అయ్యారు, ఇదంతా నా వల్లే జరిగింది. అశ్వమేధ యాగం చేసినా గానీ నేను చేసినటువంటి ఈ పాపాల నుంచి నివృత్తి నాకు దొరకదు, నిష్కృతి నాకు లభించదని చెప్పేసి ఆయన ఎంతో బాధపడుతున్నాడు. తర్వాత ఇంకో సందర్భంలో గాంధారి, ధృతరాష్ట్రుడు ఇద్దరు కూడా చెప్పకుండా వాళ్ళు బయటికి వెళ్లిపోయినప్పుడు విదురుడి యొక్క సూచనల చేత వాళ్ళు చెప్పబెట్టకుండా వెళ్లిపోతారు అడవులకి. అది ఆ సన్నివేశం చూసి కూడా మళ్లీ యుధిష్ఠిర మహారాజు, నేను సరిగా వాళ్ల పట్ల కృతజ్ఞత చూపించలేదేమో, దానివల్ల వాళ్ళు చెప్పబెట్టకుండా వెళ్లిపోయారు అని ఆయన ఎంతో బాధపడ్డాడు. చిన్నప్పటి నుంచి తండ్రి పాండురాజు కాలం చేసిన దగ్గర నుంచి కూడా వాళ్లే మమ్మల్ని చూసుకుంటూ వచ్చారు అనుకున్నాడు. ఆయన వాళ్లేం చూసుకుంటారు, అలా వీలైనప్పుడు వాళ్ళు చంపాలని చూశారు. కానీ ఈయన అనుకున్నాడు, ఈయన యొక్క గొప్ప హృదయం, ధృతరాష్ట్రుడు గాంధారి వాళ్ళు మమ్మల్ని బాగా చూసుకోవాలని ప్రయత్నించారు, నేను సరిగా వాళ్ల పట్ల సరైన కృతజ్ఞత చూపించక నేను వాళ్ల పట్ల ఎంత అవిధేయుడయ్యానంటే చివరికి వాళ్ళకి నాతో ఉండడం పడక నాకు చెప్పబెట్టకుండా వాళ్ళు బయటకు వెళ్లిపోయారు అని చెప్పి ఆయన ఎంతో బాధపడ్డాడు. ఈ శుద్ధ హృదయం కలిగిన వాడు ఏంటంటే హృదయంలోకి చిన్న మచ్చు వచ్చినా గానీ తట్టుకోలేడు, దాని వెంటనే ఏ విధంగా తీయాలని చూస్తాడు. తెలియని వాళ్ళు, ప్రారంభంలో ఉన్నటువంటి వాళ్ళు, కృష్ణ చైతన్య దశలో ఆనంద దశలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఏవైతే చిన్న చిన్న పవిత్రత గుర్తులు ఉంటాయో వాటిని చూసుకుని మురిసిపోతుంటారు. లోపలంతా నల్లగానే ఉంది, ఏదో పవిత్రత అనేటువంటి చిన్న చిన్న తెల్లపు అతుకులు ఉన్నాయన్నమాట. ఆ తెల్ల అతుకులు ఎవరో కృపచేత మనకు ప్రాప్తించినాయి. ఆ చిన్న చిన్న తెల్ల అతుకులను చూసుకుని ఈ తెల్ల అతుకులు నాకున్న ఈ నాలో ఈ పవిత్రత ఉందని చెప్పేసి పొంగిపోతూ, అవతల వాళ్ళు ఉన్నటువంటి నల్లధనాన్ని చూస్తూ, అవతల వాడికి కల్మషాన్ని చూస్తూ, నీలో ఆ కల్మష ఉందని చెప్పి ఎప్పుడు ఏలెత్తి చూపిస్తూ ఆ కల్మషాన్ని పట్టుకునేసి వాళ్ళు కదిలిస్తూ ఉంటారే గాని, లోపలున్న చిన్న చిన్న తెల్ల అతుకులను చూసి పొంగిపోతున్నారు గాని, ఇంకా లోపల కడుక్కోవలసిన మాలిన్యం అనేటువంటి నలుపు చాలా ఉంది, దానికోసం ప్రయత్నించరు. అలా కాకుండా పవిత్రతను బాగా పొందాలనేటువంటి వాడు ఏం చేస్తాడంటే తనలో ఉన్నటువంటి ఆ నలుపునంతా కూడా కడుక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు.
సో దోస్ హూ ఆర్ వెరీ సీరియస్ అబౌట్ ప్లీజింగ్ కృష్ణ, దే ఆఫర్ దట్ బ్యూటిఫుల్ హార్ట్ టు కృష్ణ, ఎవర్ ఇంక్రీసింగ్లీ ప్యూర్ అండ్ ఎవర్ ఇంక్రీసింగ్లీ డిటర్మిన్డ్ to further purify kayana manasa buddhya kevala indriya rupi yogina karma kurvanti sangam tattva atma shuddhe. So what is that sangha? Sangha is to these attachment to impurities of the heart. So sangam tattva atma shuddhe, in order to become free from attachment to those impurities, not only we have impurities but we are attached to those impurities, are dark things of the heart, which we think, we feel uncomfortable giving up those dark things, because we feel that the vacuum will be created, there will be nothing occupying that vacuum, what will I do? In fact, this is the explanation given by Parada Vidya Bhushan of that verse, Vitaraga Bhaya Krodha Manmaya Mam Upashrita Bahu Jnana Tapasa Puta Madbhava Magata. In that verse, his commentary is, what is this tapasya? Bahuva jnana tapasya. The tapasya is the tolerance required to give up the bad ideas that we have accumulated over many, many births. The ugly ideas, attachment to material conceptions. We have to tolerate that when you practice bhakti, those misconceptions would have to be given up. These misconceptions are causing great discomfort to us and making us not so beautiful. Our natural beauty is covered. So, be the raga bhaya krodha, and particularly the bad ideas in terms of attachment, fear and anger. Attachment to material conceptions, fear of spiritual relationships and frustrations arising out of material relationships which you project onto spiritual relationship. So these are the three things in summary which cause darkness of our heart that cause our lack of transcendental beauty. So, Vita Raga Bhaya Krodha, when one is free from all material conceptions, free from fear of spiritual relationships, in other words, one is not afraid of being in the deep ocean. We are afraid of deep ocean, no? Yeah, surfers are many. On the surface, they are surfing. Therefore, they are called surfers. Surfing is very beautiful. It goes up and down and all that. But deep divers are few. Why? To be deeply involved in spiritual relationship requires that we have the same quality as the person with whom we have that relationship. Like the fish has a natural shelter in the deep waters, the big fish. And therefore it can very easily go into deep waters. Whereas the human being who is trying to surf, his natural relationship is not there in the deep waters. So he is afraid of deep waters. Similarly, unless we are completely pure, we will be afraid of deep spiritual relationships. This is what the impersonalists, they are touching spiritual life from the outside, like licking the bottle of honey from the outside. They cannot go into the bottle of honey. Not because they cannot open it, but they don't want to open it. They are afraid of opening it. There is the fear in their heart. So, you have to overcome this fear. There are bad conceptions about spiritual relationships in our heart. That is why we are hesitating to get into spiritual relationships, because you know what material relationships are all about. You don't have a conception of spiritual relationship. And the natural thing to conclude is, it is something like this, but it is not like that. Material relationships are full of judgment over each other, frustrations, expectations, failure of expectations, and you transport spiritual relationships, these material conceptions onto spiritual relationships. So the natural beauty that exists in spiritual relation, which is mutually attractive, Krishna is attracted to his devotee, and the devotee is attracted to Krishna in a very deep way, and the faith that the devotee has in Krishna is so intense that he can even go in the middle of the forest to meet Krishna, leaving aside all other consideration. So, what we are getting to is, in that naturally beautiful state of consciousness, one has no material conceptions, one is free of fear, born of material conceptions, one is free of anger or frustration, born of material conceptions.
Prabhu cheptunnadi, evarikaithe pavitrena hrudayam untundo vallu danni shuddhantarangani Krishnudu garpistaru. అర్పించే విషయంలో పట్టుదల ఉంటే ఏమవుతుందంటే హృదయం ఇంకా మరింత పవిత్రంగా తయారవుతుంది. పట్టుదల ఉండడం వల్ల హృదయ పవిత్రత మరింత పెరుగుతుంది. దాని మళ్ళీ అతను కృష్ణుడికి అర్పిస్తాడు. ఇది పవిత్రమైనటువంటి హృదయం కలిగిన వ్యక్తిలో ఉన్నటువంటి విషయం. కానీ అదే పవిత్రం కానిటువంటి వ్యక్తికి సహజంగా జీవునికి ఎన్నో జన్మల నుంచి కొట్టుకొచ్చినటువంటి దురలవాట్లు, దుష్ట ఆలోచనలు, చెడ్డ అవగాహనలు, ఎన్నో విధాలైన వ్యతిరేకమైనటువంటి చింతనలు ఇవన్నీ కూడా హృదయంలో ఉంటాయన్నమాట. ఈ తప్పుడు అవగాహనలు ఎప్పుడు కూడా మనకేం చేస్తాయనంటే, మన హృదయంలో మనకెప్పుడు కూడాను అసౌకర్య భావాన్ని కలగజేసి హృదయానికి ఉన్నటువంటి సహజమైనటువంటి అందాన్ని దెబ్బతీస్తాయి. అందుకనే మీరు గమనిస్తే హృదయంలో మనకు తప్పుడు భౌతిక ఆలోచనలు ఉన్నాయి. మనకి ఆ భౌతికమైనటువంటి ఆలోచనల పట్ల బంధనం ఉంది. ఆ బంధనం వల్ల ఏంటంటే, భౌతికమైన ఆలోచనలు వదులుకోవడానికి కూడా మనకు సిద్ధంగా లేము. ఎందుకు మనకు సిద్ధంగా లేము అనంటే, భౌతికమైన ఆలోచనలు మనం వదిలేసుకుంటే ఇంకా హృదయం అంతా శూన్యమైపోతే ఇంకా శూన్యంలో మనం అక్కడేం చేయాలి? నా హృదయం ఖాళీ అయిపోతుంది అనేటువంటి బాధ ఉంది మనకి. అందుకనే భౌతికమైనటువంటి అవగాహన మనం వదులుకోవడానికి సిద్ధంగా లేము. కనుక దీని ఏంటంటే, కాస్త సహనం అనేది అవసరం అనమాట. హృదయంలో భౌతికమైన అవగాహనలన్నీ పోవాలి అంటే అవి పోయేటువంటి సమయంలో మనకి సహనం అవసరం. వదులుకోవాలి వీటిని, వాటి పట్ల బంధం ఉండకూడదు అనమాట. బలదేవ విద్యాభ్యాసను కూడా వీతరాగ భయకురదైన శ్లోకానికి ఇదే అర్థం చెప్పుకొచ్చారు. ఏమంటున్నారు ఆయన అంటే, హృదయంలో మనకి భౌతికమైనటువంటి విషయాల పట్ల అనురాగం ఉంది, అదేవిధంగా ఆధ్యాత్మిక విషయాల పట్ల భయం ఉంది. అంటే ఆధ్యాత్మిక విషయాల నిమగ్నం ఎక్కడైపోతామో అని భయం ఉంది. అలానే క్రోధం ఎక్కడుంది అని అంటే, భౌతికమైన విషయాల్లో మనం పొందిన విసుగుని ఆధ్యాత్మికమైన సంబంధాల్లో వర్తించినప్పుడు కోపము ఉంది. ఈ మూడింటి నుంచి మనం బయటపడాలని చెప్తున్నారు బలదేవ విద్యాభూషణులు. ఏ విధంగా వాటి నుంచి బయటపడాలి అని అంటే, ఈ భౌతికమైనటువంటి అవగాహన ఏవైతే ఉన్నాయో వాటి పట్ల బంధనం ఉంది, దాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే ఆధ్యాత్మిక విషయాల్లో పూర్తిగా నిమగ్నం కావాలంటే భయం ఉంది. ఎందుకు భయం ఉంది? మీరు చూడండి, మానవులకి మామూలుగా సముద్రం ఒడ్డున పైపైన తేలడం బాగా ఇష్టం అనమాట. తెరసాప ఒకటి పట్టుకుని పైపైన తేలుతూ కొన్నిసార్లు మునుగుతూ కొన్నిసార్లు తేలుతూ ఉంటారు. అది మనకి సరదా, అంతవరకే. లోపలికి వెళ్ళి దూకేది మనకి ఇష్టం లేదనమాట. అట్లా ఆధ్యాత్మిక లోపలికి లోతుకి వెళ్ళడం ఎవరికి ఇష్టం లేదు. ఆధ్యాత్మికంతో అట్లట్లా పైపైన భక్తి చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి అనుకునేవాళ్ళే. కానీ చేప ఉందనుకోండి, దానికి నీరు సహజమైన స్థితి కాబట్టి అదేం చేస్తుందంటే లోపల గంట వెళ్లాలనుకుంటుంది. మనిషి లోపల గంట దూకాలనుకోడు, పైపైన అట్లా తేలిపోతే సరిపోతుంది అనుకుంటాడు. ఆ పైపైన వెళ్లడం అనేటువంటిదే మన హృదయంలో ఉన్నటువంటి భౌతికమైన అనర్థాల పట్ల మనకున్న బంధన తెలియజేస్తుంది అనమాట. నిరాకారవాదులతో ఉన్న ఇబ్బంది ఏమిటంటే, వాళ్ళు తేనె సీసాన్ని నాకుతుంటారు కానీ లోపల తీస్తేనే తాగరు. ఆధ్యాత్మిక జీవితంలో సంబంధాల్లో నిమగ్నం అవటం అంటే వాళ్ళకి భయం. ఎందుకు భయం అని అంటే, వాళ్ళు తేనె సీసా తీసి తాగలేక కాదు, తాగాలంటే వాళ్ళకి నచ్చదు, భయం అనమాట. భౌతిక సంబంధాల్లో పూర్తిగా విసిగిపోయి ఉంటారు కాబట్టి. అదే విషయం ఇప్పుడు భౌతిక సంబంధాలు ఏముంటుంది, ఒకటి నుంచి మనం ఏదో ఆశిస్తాము, వాడికి ఏదో చేస్తాము, వాడు మనం చేసినా కూడా మనల్ని పట్టించుకోడు, లేదా వాడి దగ్గర నుంచి మనం ఆశించినంత మనం పొందలేము, దాని పట్ల విసిగిపోతాము. ఇవన్నీ అక్కడ ఉన్నాయి. ఇదే ఆధ్యాత్మికతలో ఎక్కడ వస్తుందని చెప్పి మనం ఆధ్యాత్మిక సంబంధాల్లో ముందుకు దిగడానికి లోతుగా నిమగ్నటానికి ఇష్టపడము మనం. కానీ ఇక్కడ సారాంశం ఏంటంటే చెప్పేది, కృష్ణుడికి ఇక్కడ నచ్చినటువంటి విషయం ఏంటంటే, మనము భౌతికమైన విషయాల పట్ల బంధనం వదలాలి, ఆధ్యాత్మిక విషయాల్లో పూర్తిగా నిమగ్నం అవ్వడం అనే విషయంలో భయం వస్తే భయాన్ని వదిలిపెట్టేసేయాలి. భయం ఉండకూడదు. భయం ఎందుకు ఉంటుంది? ఆ భక్తుడికి భయం లేదు కాబట్టి అర్ధరాత్రి కృష్ణ గెలవడానికి ఆయన విశ్వాసం తెలిపోతున్నాడు. ఎందుకంటే అతనికి భయం లేదనమాట, ఆధ్యాత్మిక సంబంధాల్లో నిమగ్నం అవ్వడం పట్ల భయం లేదు. అలానే క్రోధం కూడా లేదు. భౌతికమైనటువంటి సంబంధాల్లో పొందిన విసుగుని ఆధ్యాత్మిక సంబంధాల్లో వర్తింపజేస్తే కదా కోపం వచ్చేది, ఆ కోపం కూడా లేదు. ఈ మూడు మనకి చాలా అవసరం. హృదయంలోంచి ఈ మూడు మనం తీసుకోవాలని చెప్పి సారాంశం.
భూత మద్భావ మాగత, వెన్ ద హార్ట్ ఇస్ ప్యూరిఫైడ్ లైక్ దాట్ యూ అటైన్ ద సేమ్ క్వాలిటీ ఎస్ కృష్ణ. మద్భావం ఆల్సో రెఫర్స్ టు భావ ఫర్ కృష్ణ, ప్రేమ భక్తి. మద్భావ మాగత, వెన్ వన్ ఇస్ ప్యూరిఫైడ్ ఆఫ్ ఆల్ దీస్ మిస్కన్సెప్షన్స్, సో వన్ కెన్ సమరైజ్ దట్ ద ల్యాక్ ఆఫ్ ఆర్ ది అపారెంట్ ల్యాక్ ఆఫ్ బ్యూటీ ఆఫ్ ద హార్ట్ is because of these impurities of the heart. And as we cleanse these impurities, then the natural state of the beauty of the soul comes out. As Krishna is all beautiful, the living entity is also beautiful by nature. Prabhupada wrote an essay in Science of Self-Realization, Absolute Beauty versus Relative Beauty. So, absolute truth is all beautiful. And absolute truth is Krishna plus his energies, his internal energy, his marginal energy, his external energy. In relation to Krishna, everything becomes beautiful. So, when one is completely purified, what is a purified state? The purified state is you are seeing everything in relationship to Krishna, not independent of Krishna. In that purified state, one is naturally all beautiful. Not all beautiful, as much as possible beautiful.
పూర్తిగా పవిత్రమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఏమిటంటే, అతను సహజంగానే అతను ఎంతో అంతర సౌందర్యాన్ని కలిగి ఉంటాడు. అంటే సర్వాంతర సౌందర్యాన్ని కలిగి ఉండకపోవచ్చు, అతను సాధించినంత వరకు అంతర సౌందర్యాన్ని కలిగి ఉంటాడు. ప్రతి ఒక్క వ్యక్తిని వస్తువుని కృష్ణుడి యొక్క సంబంధంగా చూడగలుగుతాడు కాబట్టి అతనికి అంతర సౌందర్యం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఎప్పుడైతే మనం హృదయంలో ఈ కల్మషాల నుంచి బయటపడతామో, ఇంతకుముందు చెప్పినటువంటి వితరాగ భయక్రోధ వాటి నుంచి ఎప్పుడైతే మనం బయటపడతామో, పూత మద్భావ మాగత, కృష్ణుడు ఏమంటున్నాడు, అలాంటి వాడు నా యొక్క స్థితిని నా భావాన్ని పొందుతాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే నా పట్ల భావభక్తిని ప్రేమ భక్తిని పొందుతాడు అని కూడా చెప్పొచ్చు. అక్కడ ఆ స్థితికి మనం వెళ్ళాలి అనేటువంటిది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ స్థితికి వెళ్ళినటువంటి వ్యక్తి ఏమిటనంటే, ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కృష్ణుడు ఏ విధంగా అయితే సర్వాకర్షణీయుడో, ఆయన సర్వ సౌందర్యవంతుడో, అలాంటి పవిత్ర స్థితిలో ఉన్నటువంటి జీవుడు కూడా సర్వాకర్షణీయుడు, సర్వ సౌందర్యవంతుడు అని చెప్పొచ్చు. జీవుడు కూడాను అత్యంత సౌందర్యాన్ని కలిగి ఉంటాడు, కృష్ణుడు కూడా అత్యంత సౌందర్యాన్ని కలిగి ఉంటారు. పవిత్రమైన స్థితిలో ఉన్నప్పుడు ఒకరికొకరు ఎంతో చక్కగా వారు ఆకర్షితులవుతారనమాట. ఈ విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది.
సార్, శ్రీమద్ భాగవతం 5th canto 18th chapter, రెసిడెన్స్ ఆఫ్ నవద్వీప్ సమరైజ్ ఆల్ దిస్ ఇన్ బ్యూటిఫుల్ వర్స్. ప్రభుపాద్ లైక్ టు కోట్ దిస్ వన్. యశాస్తి భక్తి భగవతి అకించన సర్వే గుణేస్తత్ర సమాసతేశ్వర హరావభక్తస్య కుతో మహద్గుణ మనోరథేన అసతి ధావతో బహిహి. Wherever there is pure devotion to Krishna, free from all misconceptions. If there is any misconception, pure devotion won't exist. There has to be mixed devotion. Free from all misconceptions, when there is pure devotion to Krishna, yashyasti bhakti bhagavati akinchana. That word akinchana is important. When there is pure bhakti, sarve gunais tatra samasate sura. All the good qualities of the demigods are present in such a person. These demigods are not the demigods who have material desires, obviously. Because mahokshavo ghora rupan hitva bhutapadinata, the demigods don't have beautiful forms according to the Bhagavatam. In the ultimate issue, mahokshavo ghora rupan. These demigods are in the sense of pure representatives of the Lord. They are demigods in the sense that they are almost as powerful as Krishna by His mercy. The demigods have some specific powers, but the pure devotees of Krishna can manifest power in any department as Krishna empowers them. So, sarve gunestatra samasate suraha hara vibhaktasya kuto mahatguna. And those who are not devotees of Krishna, how can they have any good qualities? Hara vibhaktasya kuto mahatguna. That means you go on searching and searching and searching for mahatguna. You won't find. Because it is circumstantial. The manifestation of good qualities by them, their beauty, is circumstantial. For example, Indra is a great demigod. But sometimes he can act very ugly. For example, in Govardhan Lila. He is so very attractive. And all the demigods offer obeisances to him. Must be attractive to draw that kind of response from people. Must be very attractive. But even his beauty sometimes gets masked when he is acting on the mental platform.
ప్రభుపాదుల వారు ఆత్మ సంస్కృతి శాస్త్రంలో చెప్తున్నారు సత్యం సౌందర్యం అనేటువంటి ఒక అధ్యాయం ఉంది. అందులో భగవంతునికి సంబంధించినటువంటివన్నీ కూడా పరమసత్యం అని, భగవత్ సంబంధమైన శక్తులన్నీ కూడా పరమసత్యం అని చెప్పి చెప్పారు. భౌతికమైనటువంటి ఏదైతే తాత్కాలికమైనటువంటి అందం చూస్తామో అది సౌందర్యం అని చెప్పి చెప్పారు. ఆ రెండింటికి వ్యత్యాసం తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా భగవంతుని యొక్క పరమసత్యాన్ని గుర్తించడం అంటే ప్రతిదీ కూడా కృష్ణుడితో సంబంధంగా చూడడం. ప్రతిదీ కూడా కృష్ణుడితో సంబంధంగా చూడడం అంటే కృష్ణుడు, కృష్ణుడి యొక్క శక్తులు, సమస్తాన్ని కూడా కృష్ణ సంబంధంగా చూడడం. అలా చూసేటువంటి వ్యక్తి హృదయం సౌందర్యంగా తయారవుతుంది అంతరంగంలో అని చెప్పి ఇంతకుముందు చెప్పిన విషయం. తర్వాత ఏమిటంటే భాగవతంలో ప్రభుపాదుల వారు ఈ ఒక అద్భుతమైనటువంటి శ్లోకానికి ఆయన చెప్తున్నారు, యశాస్తి భక్తి అనే శ్లోకానికి, ఎవరైతే భగవంతుని పట్ల పవిత్రమైన భక్తి సేవ చేస్తూ ఉంటారో, ఇక్కడ కించిత్తు కల్మషం ఉన్నా అది పవిత్రమైన భక్తి సేవ అని చెప్పలేము, కించిత్తు దురవగాహన ఉన్నా గానీ అది పవిత్రమైన భక్తి సేవ అని చెప్పలేము. ఎవరికైతే అకించన అనే మాట ముఖ్యం అక్కడ, అకించనమైనటువంటి భగవద్భక్తిని ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి దేవతలు ఉండవలసినటువంటి సత్లక్షణాలన్నీ కూడా వాళ్ళకి చక్కగా అలవడతాయి. దేవతలు ఉండవలసిన మంచి లక్షణాలన్నీ అలవడతాయని చెప్పారంటే ఆ శ్లోకంలో చెప్పినటువంటి దేవతలు భౌతికమైన కోరికలు తీర్చేటువంటి దేవతలు కాదు. భాగవతం ప్రకారంగా ఏంటంటే భౌతికమైన కోరికలు తీర్చేటువంటి దేవతలు వికృత రూపాన్ని కలిగి ఉంటారు, ఘోర రూపాన్ని పెంచే ఒక శ్లోకంలో ఉంది. వాళ్లు కాదు, ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పిన దేవతలు ఎవరంటే భగవంతుని చేత శక్తి గావించబడినటువంటి, భగవంతుని ప్రతినిధులుగా ఉండేటువంటి శుద్ధ భక్తులు అనమాట, ఆ దైవ స్వరూపాలు. ఇక్కడ ఒకటి ఈ ఇద్దరికి తేడా మీరు ఒకటి గమనించండి. మామూలుగా ఒక దేవత ఉన్నాడు అంటే ఏదైనా ఒక శక్తి ఉంటుంది అతనికి, అంతే, ఒక విభాగంలో అతనికి ఒక శక్తి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి ఈ దైవ స్వరూపాలకి, ఈ శుద్ధ భక్తులకి భగవంతుడు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా శక్తిని ప్రేరేపిస్తే అంత శక్తిని వాళ్ళు ప్రదర్శిస్తారు. భగవంతుడు కోరుకునే రీతిగా వాళ్ళ శక్తిని అన్ని విభాగాల్లో ప్రదర్శిస్తారు భగవంతుడిలాగా. అది ఈ దేవతా రూపాలకు ఉండేటువంటి శక్తి. అలాంటి శుద్ధ భక్తుల యొక్క దైవ లక్షణాలని ఈ భక్తుడు పొందుతాడు అని చెప్పారు. మరి భగవంతుని యొక్క హరిభక్తి లేనటువంటి వాడికి, అభక్తుడికి, మీరు పనిగట్టుకుని వెతికి వెతికినా శోధించినా గాని అతనిలో మహత్ లక్షణం అనేటువంటిది కొంచెం కూడా కనపడేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అతనికి భగవద్భక్తి అనేటువంటిది లేదు గనుక మీరు ఎంత శోధించినా ఆయన దగ్గర మంచి లక్షణం కనపడే అవకాశం అయితే లేదు.
ది ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ఎ ప్యూర్ డివోటీస్ క్యారెక్టరిస్టిక్ ఇస్ దట్ హి ఇస్ కృష్ణ యొక్క శరణ అండ్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ హి సరెండర్డ్ టు కృష్ణ. ఈవెన్ ఇన్ ద మోస్ట్ డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్ వెన్ ఇట్ మే బి టెంప్టింగ్ ఆర్ impelling to take to some other solution, a devotee remains within the shelter of Krishna. A classical example of this is Ambarish Maharaj, when Durvasa Muni tested him. Durvasa Muni created a fiery demon for a very, very small, questionable act of Ambarish Maharaj. And that too, it was induced by Durvasa Muni. On Ekadashi, on Dwadashi, Durvasa Muni arrived, and, you know, he said, I have to take a sthana in the river, and I'll be back. And he was purposely delaying and delaying and delaying. He liked to do that. This was one of his characteristics, to see how much you can actually tolerate. And he pushed the edge of the envelope to such a degree that time was almost gone. So Ambarish Maharaj took a little bit of Charanamrita after consulting the Brahmanas. And Durvasa Muni knew by his mystic power that this is what had happened. So he appeared there all of a sudden and asked Ambarish, how dare you mistreat a Brahmana guest like this? So he pulled out his hair and created a fiery demon ready to kill Ambarish Maharaj. But Ambarish Maharaj, his attitude towards Durvasa Muni did not change even slightly. Because as the attitude changes, your behavior changes. His behavior towards Durvasa Muni was the same with kindness he was looking at Durvasa. In spite of this very severe attempt to kill him, Ambarish Maharaj was looking completely unmoved. He didn't even move his eyelid. So you can imagine the kind of internal attitude, fixity he must have had in his relationship with Krishna. Because of that, his beauty in his dealings with every situation, including the most fearful situation, was with surrender to Krishna. If Krishna sent this, let me respond with devotion to Krishna, which would mean with all respect towards this Brahmana Durvasa. Let there be no disrespect towards the Durvasa Muni. Rather, on the contrary, let me remove any trace of disrespect that I may have already shown him. So, this is the beauty of a devotee, because he is always taking shelter of Krishna. Krishna brings out his internal beauty, his manifest the internal beauty of the devotee for others to see, which remain hidden otherwise. Dharmasya tattvam nihitam guhayam. They remain hidden within the heart of a devotee. He doesn't like to manifest them. But Krishna forces it out, such beauty, by creating circumstances in the life of a devotee where a devotee shows that he is fully surrendered to Krishna, and because of that surrender to Krishna, Krishna manifests these wonderful qualities of tolerance, forgiveness, respect towards respectable members of the society and so on. So, the most fundamental quality of a devotee, which makes him so beautiful, is that he is ever surrendered to Krishna.
Bhaktudaite, ayana eppudu kuda antaranga saundaryanni kaligi untadu. ఇప్పుడు ఇంత ముందు చెప్పిన ఉదాహరణలో దేవతలకి కూడా సౌందర్యం అనేది ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు కూడా ఆకర్షించలేరు కదా. ఉదాహరణకి ఇంద్రుడు ఉన్నాడంటే దేవతలందరూ ఆయన గౌరవిస్తారంటే మరి ఆయనలో ఏదో సౌందర్యం ఉంది కాబట్టి, ఆకర్షణ ఉంది కాబట్టి వాళ్ళు గౌరవిస్తున్నారు. ఆయన అంత ఆకర్షణ ఉండేటువంటి అంత సౌందర్యం ఇంద్రుడు కూడా చూడండి, పొరపాటున అక్కడ అంత సౌందర్యం అంత ఆకర్షణ ఉండి కూడా తప్పులు చేశాడు. ఆయన గోవర్ధన లీల మనం చూడొచ్చు, ఆయన కృష్ణుడి పట్ల భక్తుల పట్ల ఎంతో తప్పు చేయడం జరిగింది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని ఏమిటి అంటే, కృష్ణుని యొక్క భక్తుడు ఎవరైతే ఉంటాడో అతనిలో ఒక విశిష్ట లక్షణం ఏంటంటే, అతనిలో అంతరంగ సౌందర్యానికి కారణం ఏమిటంటే కృష్ణ యొక్క శరణము. అన్ని స్థితిగతుల్లో అన్ని పరిస్థితుల్లో కూడా అతను కృష్ణుడు శరణాగతిని పొందే ఉంటాడు. ఎంత ప్రేరేపించే స్థితులు వచ్చినా గానీ ఒక్కొక్కసారి ఆ ప్రేరణ ఎలా వస్తుందంటే ఇంకా తాను కృష్ణుని కాకుండా వేరే మార్గం చూసుకోవాలి అనేటువంటి స్థితి వచ్చినట్టుగా సమస్యలు వస్తాయి. అయినా కూడా అతను కృష్ణుడి శరణం తప్పితే ఇంకోటి ఆయన తీసుకోడు అనమాట. అంబరీష్ మహారాజ్ జీవితంలో మనకి చాలా చక్కగా ఇది నిరూపణ అవుతుంది. దుర్వాసముని ఈయన దగ్గరికి వచ్చి ద్వాదశి రోజున వచ్చి రాగానే నేను నదీ స్థానానికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నదీ స్థానానికి అక్కడ ఆలస్యం చేస్తున్నాడు. అసలు ఇలాంటి పనులకి దుర్వాసముని పెట్టింది పేరు. ఆయన ఏం చేస్తున్నాడంటే కావాలని అక్కడ ఆలస్యం చేస్తున్నాడు. ఇంతలో అంబరీషుడు ఏదో బ్రాహ్మణుల సలహా తీసుకుని కాస్త చరణామృతం తీసుకున్నాడు. ఆయన చరణామృతం తీసుకున్నది ఇక్కడుండి యోగశక్తి తెలుసుకుని టక్కున అక్కడ ప్రత్యక్షం అయిపోయి, నన్ను బ్రాహ్మణుణ్ణి అతిథిని అవమానిస్తావు, నీకు ఎంత ధైర్యం నీకు అని చెప్పేసి ఆయన మీద గట్టిగా కోపించి ఒక తన యొక్క జటాజుటాన్ని ఒక దాన్ని నేల మీద కొట్టి దాని నుంచి ఒక అగ్ని దైత్యుడిని పుట్టించి అతన్ని ఈ అంబరీషుని సంహరించమని ఇసుకొలిపాడు. ఇంత చేస్తే అంబరీష్ మహారాజు చూపు కూడా మారలేదన్నమాట. ఆయన లోపల మనోభావం మారలేదు. మనోభావం మారితే ఎవరికైనా ప్రవర్తన మారిపోతుంది. ఆయనకి అంబరీషుడికి దుర్వాసముని పట్ల ఇంతకు ముందు ఏదైనటువంటి మంచి భావన ఉందో అదే సద్భావన ఉంది, కానీ కొంచెం కూడా ఆయనకి మనోభావన మారలేదు. శుద్ధభక్తుడి యొక్క జీవితంలో ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, కృష్ణాయకి శరణం అనేటువంటిది ఆయన ఎట్లా నిరూపిస్తాడంటే, ఇలాంటి క్లిష్ట పరిస్థితులు గాని సన్నివేశాలు గాని వచ్చినప్పుడు ఆయన ఏమాత్రం కలిసి చెందకుండా ఏమనుకుంటాడంటే, నేను కృష్ణుడి శరణాగతి పొంది ఉన్నాను, కృష్ణుడు నాకు ఏర్పాటు చేశాడు ఈ సన్నివేశం, కాబట్టి దీనివల్ల నేను కృష్ణుడికి మరణించి శరణాగతి పొంది కృష్ణుడికే భక్తి చేస్తాను. దీనివల్ల కృష్ణుడికి ఏ విధంగా భక్తి చేస్తాను, ఆ బ్రాహ్మణుడికి ఇంకా అత్యంత గౌరవాన్ని చూపిస్తాను. ఆ బ్రాహ్మణుడు నా మీదకు వచ్చి నేను ఆయనకి ఇంతకుముందు ఏదైనా అగౌరవం చూపిస్తే దానికోసం నన్ను శిక్షించి నీకు కావాలంటే, నేను మాత్రం ఆయన పట్ల గౌరవం చూపిస్తూ ఆ రీతిలో కృష్ణుడి పట్ల శరణాగతి చూపిస్తాను అని చెప్పి అంబరీషుడు భావించాడు. ఆ భక్తుడు ఆ విధంగా భావించాడు కాబట్టి అక్కడ ఆయనకు అంతర సౌందర్యం బయటపడింది. కృష్ణుడు ఏం చేస్తాడంటే తన భక్తునిలో ఉన్నటువంటి శరణాగతిని, అంతర సౌందర్యాన్ని కొన్ని క్లిష్ట సన్నివేశాలు ఏర్పాటు చేసి బయటికి తీస్తాడు అనమాట. ఆ విధంగా తన భక్తుడి యొక్క అంతర సౌందర్యాన్ని ప్రపంచానికి చూపిస్తాడు. లేకపోతే భక్తుడికి అంతర సౌందర్యం ప్రపంచానికి ఎలా తెలుస్తుంది? కృష్ణుడు ఈ కష్టాలు ఏర్పాటు చేసే సన్నివేశాలు అట్లా కల్పిస్తే భక్తుల్లో ఉన్న శరణాగతి అంతర సౌందర్యం అంతా బయటకు వచ్చి మిగతా వాళ్ళందరికీ కూడా అది చక్కగా ప్రేరేపణ కలిగించగలుగుతాయి, ఉపయోగపడతాయి.
సో వి ఫైండ్ దిస్ కన్సిస్టెంట్ క్వాలిటీ ఇన్ ప్యూర్ డివోటీస్ దట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ దే ఆల్వేస్ టేక్ షెల్టర్ ఆఫ్ కృష్ణ. ఇన్ ద భగవద్గీత దట్ quality of Krishna's sharana is described in different places. One of them is 5th chapter 17th verse, tad buddhayas tad atmanas tannishtas tad parayanah. This is 5th chapter 17th verse, where it is, the chapter is on nishkama karma yoga. It is not in superficially, it is not describing bhakti yoga, but Prabhupada shows in the purport that this is actually the consciousness of a devotee. Tad atmanas tad buddhaya, his intelligence, his mind, his faith, and his refuge are all in Krishna. So, this is the basis of manifesting all other good qualities. Because he knows that Krishna will be happy when I act with Vaishnava qualities in any circumstance. And therefore, he is looking for opportunities, just like a Kshatriya is looking for opportunities to fight. Similarly, a devotee is looking for opportunities to please Krishna. That means looking for challenge. So, this is a characteristic of devotees. They take risks for Krishna, and in which they will be forced to literally take deeper shelter of Krishna. Queen Kunti prays, Bhavadvida Bhagavatas, what is that? Vipada Santuta Shaswat, Tatra Tatra Jagat Guru. She says, let me put myself again and again in risk so that I will remember you with my mind, my intelligence, with my faith and my full shelter. By doing so, I will never have to take another birth, because anyone who remembers you always doesn't take another birth. So a devotee likes to take risk, very critical point. Those who are pure devotees, they take risks so that they will be forced to take that shelter of Krishna. In other words, Krishna consciousness is not for lazy people. Impersonals like Shanti, because they are afraid of acting in the relation, they are afraid that Krishna may not protect me, or some fear is there. But the devotees have full confidence, Krishna eka sharana. And therefore, they can, under proper guidance, take risks on behalf of Krishna, which will force them to bring out that extra degree of surrender in the heart.
Krishna ki saranam anetundi vakyanni jeevithulo anni deshallo kuda nu pradarshinchadaniki prayatnistadu bhaktudu, shuddha bhaktudu anevadu. Adi ee vidhanga untundante tana yokka sthitigathulu ee vidhanga unna paravaledu, nenu krishnudi sharanagathi pondanani sutram prapanchaniki teliyajeyalanetundi sahajangane athanlo pravartanalo utpannam avutu untundi anamata. Deenini manam చక్కగా అర్థం చేసుకుంటే ఆ వ్యక్తి ఏ విధంగా ఉంటాడు ఈ శరణాగతిని ప్రదర్శించేటువంటి స్థితిలో అనంటే, కుంతిదేవి యొక్క ఉదాహరణ చూస్తే ఆమె ఏమని అడుగుతుందంటే నాకెప్పుడు కూడాను కష్టం కావాలని చెప్పి అడుగుతుంది. ఎందుకంటే కష్టాన్ని మరింత మరింత తీసుకోవడం వల్ల మరింత మరింత కృష్ణుని స్మరించగలుగుతాము, కృష్ణుని మరింత స్మరించగలడం వల్ల మళ్లీ జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు అనే ఉద్దేశంతో ఆమె అడుగుతున్నది ఏమిటి అంటే నాకు మరింత కష్టాన్ని ఇవ్వడం అని. కృష్ణ యొక్క శరణం అనేటువంటి సూత్రాన్ని మనము జీవితంలో చూపించాలి అనుకుంటున్నామంటే అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా మనం సవాళ్ళని స్వీకరిస్తున్నాము అని అర్థం. అంటే అలాంటి భక్తుడు ఏమిటంటే ఎప్పుడు సవాళ్ళకి సిద్ధంగా ఉండాలి. క్షత్రియుడు ఎప్పుడు యుద్ధం దొరికితే అప్పుడు చేద్దామని సిద్ధంగా ఉంటాడు కదా. అలా ఈ కృష్ణకి శరణాన్ని నిరూపించాలని శుద్ధ భక్తుడు ఎప్పుడు కూడా ఎక్కడ అవకాశం దొరుకుతుందో అక్కడ కృష్ణకి శరణం అనే సూత్రాన్ని చూపిద్దామని ఇతను కూడా ఆతృత చూపిస్తాడు. ఆతృతతోనే ఆ భక్తుడు ఎప్పుడు కూడా సవాళ్ళకి సిద్ధంగా ఉంటాడు. అందుకనే శుద్ధ భక్తులు చాలా జాగ్రత్తగా గమనించాల్సింది, శుద్ధ భక్తులు ఎప్పుడు కష్టం తీసుకోవడానికి ఇష్టంగా ఉంటారు. దేనికి ఉంటారంటే దాని ద్వారా బలవంతంగా కృష్ణుని శరణాగతి పొందేటువంటి అవకాశాన్ని వాళ్ళు మరింత ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. అందుకని కుంతిదేవి అటువంటి వాళ్ళంతా అలా ప్రార్థిస్తారు. నిరాకారవాదులు ఏంటంటే ఇలాంటి కష్టాలు వాళ్ళకి ఇష్టం ఉండదు, శాంతంగా ప్రశాంతంగా జీవితం గడిచిపోతే చాలు. ఎందుకంటే ఒకవేళ ఈ కష్టం తీసుకున్న కృష్ణుడు వచ్చి కాపాడతాడో లేదో అవిశ్వాసము భయము ఇతరత్ర ఆందోళన దానివల్ల వాళ్ళు ఈ ఆధ్యాత్మిక సంబంధాలకు దిగిన వాళ్ళు. నిరాకారవాదులు వీటన్నింటి దూరంగా శాంతంగా ఉండొచ్చు చాలంటాడు. భక్తుడు అనేవాడు కోరి మరీ కష్టాన్ని తీసుకుని దాని ద్వారా దాన్ని ఇష్టంగా తీసుకుని దాని ద్వారా కృష్ణుడి యొక్క శరణాగతిని అందరికీ కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తాడు.
సో అఫ్ కోర్స్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఇంటెన్స్ ఫెయిత్ దిస్ కృష్ణ యొక్క శరణం ఇస్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటెన్స్ ఫెయిత్ తద్ నిష్ఠస్ నిష్ఠ మీన్స్ ఫెయిత్ వన్స్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్ కెనాట్ బి ఆర్టిఫిషియలీ మ్యానుఫ్యాక్చర్డ్ ఇఫ్ యూ ట్రై ఇట్ without having that deep shelter in Krishna, trying to take risks, then Krishna may expose you. He may allow you to learn your lesson, not to take such risks again. he may expose your immature, you know, dealings. But a devotee like Prahlada or Haridas Thakur or Srila Prabhupada, they have taken great, great, great risks on behalf of Krishna. Always depending on Krishna. Prabhupada's example is most glorious. At a very mature age, when most people would not dream of leaving home, Prabhupada left home all alone in a ship journey, boat journey across the ocean, and then lived abroad in very, very testing circumstances. He could take such risks because his heart was really, his faith was really in Krishna. So therefore, by recollecting those activities of a pure devotee, we gain strength. How Krishna, we cannot imitate the activities of Srila Prabhupada, thinking that I will be Krishna Kisharana from tomorrow. We have to, for us, what that Krishna Kisharana means is to stay within the instructions of superiors. And there may be some difficulty involved in executing the instructions of superiors. But by doing so, by accepting those difficulties, in a spirit of surrender to Krishna, you will become enriched in transcendental qualities. You can feel that experience. So it is acting within the instructions, the principle is the same. For a pure devotee, he is taking risks which are like difficulty to experience the deep shelter of Krishna. I'm explaining this Yashasthi Bhakti Bhagavati Akinchana verse. He has deep shelter in Krishna, which manifests in the form of taking risks for Krishna. For us who are not yet on that level of purity, we have to accept certain difficulties in order to experience that shelter of Krishna. Those difficulties are to stay within the instructions of superiors and execute our duties in spite of whatever obstacles there may be. And by executing those duties, what will happen is our faith will increase and the qualities that are necessary for doing that duty will be brought into you by Krishna. He will you know, show special light in those areas. For example, let's say you are not so compassionate, but the instructions ask you to go and distribute books. This is a challenging service, like we read this morning in the nectar book distribution. Sometimes it appears as if the superior is putting pressure on me.
go and distribute books. But by accepting that instruction in a spirit of surrender to Krishna, you'll find that your compassion towards the conditioned souls will increase. If you do it with the right attitude. But if you're afraid of taking that risk or difficulty, because you think this is way too difficult for me, that opportunity for developing a compassion will be at least missed, if not lost. So, here's the principle. When you accept some service under the guidance of senior Vaishnavas and execute them for pleasing Krishna, then you will be challenged with the need for certain internal qualities. And without taking shelter of Krishna, you won't be able to manifest those internal qualities. Even though you may realize I need to be more compassionate, that compassion won't come into your heart. You'll be left this much short. I want to be compassionate, but I'm this much short, 2 inches. I came close enough, but not enough. But again try. So, by applying the instructions of superiors with a desire to please Krishna, Krishna will force you to manifest certain qualities that are important for executing that service.
కృష్ణకి శరణం అనేటువంటిది భగవద్గీతలో కూడాను కృష్ణుడు తెలియజేశాడు 5వ అధ్యాయం 17వ శ్లోకంలో. అది వాస్తవానికి ఆ అధ్యాయం పేరు అది నిష్కామ కర్మయోగం అని చెప్పినా గాని ప్రభుపాదులు వారు చెప్తున్నారు ఆ శ్లోకంలోకి ఇదే భక్తుడికి కావాల్సిన లక్షణాలు అని చెప్పి చెప్తున్నారు. అదేమిటంటే ఈ విధంగా తద్బుద్ధి తదస్మాన్ అనేటువంటి శ్లోకంలో మనస్సు, బుద్ధి, నిష్ట, ఆశ్రయము ఈ 4 కూడా పూర్తిగా కృష్ణుడి పట్ల ఉన్నటువంటి వాడే కృష్ణకి శరణము, పూర్తిగా కృష్ణుడు శరణాగతి పొందినటువంటి భక్తుడు అని చెప్పి చెప్పొచ్చు. ఆ కృష్ణకి శరణం అనేటువంటిది శుద్ధ భక్తుల జీవితంలో ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళు కావాలని చెప్పి ఇష్టంతో కష్టాన్ని తీసుకుంటారు, దానివల్ల కృష్ణుడి పట్ల మరింత ఎక్కువ శరణాగతి పొందాలని ప్రయత్నిస్తారు. దానికోసం వాళ్ళు కోరి మరీ సవాళ్లు తీసుకుంటారు అనమాట. బలి ఇక్కడ ప్రహ్లాదుడు గాని లేకపోతే ఈ ప్రభుపాదుల వారు గాని ఇలాంటి వాళ్ళంతా కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో హరిదాస్ ఠాకూర్ వీళ్ళంతా కూడా వాళ్ళు కోరి మరీ కష్టం తీసుకున్నారు, దానివల్ల వాళ్ళకి కృష్ణుడికి శరణం అనేటువంటిది మరింత పెరిగింది. ఆ విధంగా వాళ్ళు కృష్ణుడికి మరింత దగ్గరయ్యారు. వాళ్ళ స్థితిలో అది వాళ్ళ కృష్ణ యొక్క శరణం అనేటువంటిది హృదయం నిండా ఉంది కాబట్టి వాళ్ళు అంత కష్టాలు తీసుకున్నారు. మనకు హృదయంలో కృష్ణుడి పట్ల అంత శరణాగతి లేకుండా నేను కూడా కృష్ణుడి కోసం అంత కష్టాలు తీసుకుంటానని చెప్పేసి వాళ్ళని అనుకరించడానికి ప్రయత్నించామే అనుకోండి, ఆ ప్రయత్నంలో ఏమవుతుందంటే కృష్ణుడు దగ్గరుండి మనకు కూర్చోబెట్టి మంచి గుణపాఠం నేర్పిస్తాడు. ఇంకోసారి మళ్ళీ జీవితంలో ఎప్పుడు అలాంటి పెద్ద పెద్ద సవాళ్ళు జోలికి పోకుండా ఉండేదానికి. ఎందుకంటే మనకి వాళ్లకు ఉన్న శరణాగతి మనకి లేదు, అనవసరంగా వాళ్ళని ఎందుకు అనుకరించాలి. కృష్ణుడు అంతా చూసుకుంటాడు, నేను రేపటి నుంచి కృష్ణకి శరణం సూత్రం ప్రకారంగా ఎందులో పడితే ఇందులో దూకేస్తాను, అన్ని చేసేస్తాను అని అంటే ఆ శరణాగతి లేదు కాబట్టి దెబ్బతినడం ఖాయం, గుణపాఠం తీసుకోవడం ఖచ్చితం. అలా కాకుండా వాళ్ళని మనం అనుకరించకుండా అనుసరించడం ఎట్లాగంటే వాళ్ళు కృష్ణుడికి పెద్ద పెద్ద సేవలు చేశారు. నిజంగా వాళ్ళ జీవితంలో మనం అది చూడొచ్చు. ప్రభుపాదుల వారే అంత వృద్ధాప్యంలో ఒక నౌక ప్రయాణం చేసి విదేశాలకు పోవడం, అక్కడ ఎన్నో రకాలైనటువంటి కష్టాలు తీసుకోవడము, అంత ప్రచారం కోసం అన్ని ఇక్కట్లో పడడం అనేది అది మామూలుగా కాదు. ఆయన కోరి సవాళ్లు తీసుకుని చేశాడని చెప్పాలి. కృష్ణుడి యొక్క శరణాగతి ఆయన ప్రదర్శించాడు. మనం దాన్ని అనుకరించలేం గాని ఎలా అనుసరించవచ్చు మనం ఉన్న స్థితిలో అంటే, మనకు మన యొక్క పెద్దవాళ్లు సూచనలు ఇస్తారు, ఈ సూచనలు పాటించాలంటే అక్కడే మనకి తపస్సు అన్నారు. అక్కడ తపస్సు అని చెప్పింది అదే అనమాట. ఏమిటి తపస్సు అని అంటే మనకి ఈ సూచనలు పాటించడానికి కష్టం ఉంటుంది. ఎందుకు కష్టం ఉంటుంది? ఈ సూచనలు పాటించాలంటే దానికి కొన్ని లక్షణాలు కావాలి, ఆ లక్షణాలు మన దగ్గర లేవు, బలవంతంగా లక్షణాలు మనం తెచ్చుకోవాలంటే దానికోసం కృష్ణుడి మీద ఆధారపడాలి. ఈ విధంగా మనకి కృష్ణకి శరణం అనేటువంటి సూత్రం పనిచేస్తుంది. పొద్దున్న చదివారు చూడండి, ఇప్పుడు బయట బద్ధజీవుల పట్ల దయను ఎక్కువ చూపించాలి కాబట్టి నువ్వు పుస్తక వితరణ చేయాలని చెప్పి యాజమాన్యం మనకు చెప్పారు. పుస్తక వితరణ చేయడం మనకి ఇష్టం లేదు, కానీ యాజమాన్యం చెప్పారు కాబట్టి బయటికి వెళ్ళి చేయాలి. అప్పుడు ఆ దయాగుణం మనలో లేదు, ఇప్పుడు అది రావాలి కాబట్టి ఇది కృష్ణుడి యొక్క సేవ. ఇది ఏది పెద్దవాళ్ళు చెప్పింది చేయడం కృష్ణుడి యొక్క సేవ అని చెప్పి భావించి ముందుకెళ్లి చేస్తే ఆ పుస్తక వితరణ చేసుకుని కదా దయాని గుణం మనకు అలవడుతుంది. దానివల్ల మనము మళ్లీ మరింత సూచనలు తీసుకోవడానికి గాను మనం తయారవుతాం అనమాట. అలా కాకుండా మనం తీసుకోలేదనుకోండి అప్పుడు ఏమవుతుందనంటే, ఇక్కడ ఇది చాలా ముఖ్యమైనటువంటిది, పెద్దవాళ్ళ సూచనలు మనం తీసుకున్నా కూడా సరే దయాన లక్షణం మనకు కావాలి, పెద్దవాళ్ళు చెప్పారు, కానీ ఆ లక్షణం నాలో రావాలనంటే ఊరికనే రాదు, దాని కృష్ణుడి శరణాగతి పొందాలి. లేకపోతే దయానుగుణం కావాలని తెలిసింది కానీ నాలో రావడం లేదు. అది ఒక రెండు అంగుళాలు ఖాళీ ఉందన్నమాట. దయాగుణం రావాలని అనుకోవడానికి నాలో దయాగుణం రావడానికి అది ఎప్పుడు వస్తుంది అనంటే మనం కృష్ణుడి మీద శరణాగతి భావంతో ఇది భావించి సేవ చేస్తేనే ఆ దయాగుణం అనేది మనకు అలవడుతుంది. ఈ విధంగా మన జీవితంలో కృష్ణకి శరణం అనేటువంటిది నెమ్మదిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ లక్షణాలన్నీ మనకు అలవడుతూ వస్తుంది. కొలది వస్తుంది తప్పితే అలా అనుకరించడం వల్ల రాదు, ఇలా అనుసరించడం వల్ల వస్తుంది. పెద్దవాళ్ల యొక్క సూచనలు మన జీవితంలో కష్టం వచ్చినగానే తీసుకుని ముందు చేస్తూ పోవాలి.
ఇన్ అదర్ వర్డ్స్, ఎ డివోటీ ఈజ్ యాక్టింగ్ ఆల్వేస్ ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ కృష్ణ, లైక్ అంబరీష్ మహారాజ్, హరిదాస్ ఠాకూర్, జీసస్ క్రైస్ట్, ప్రహ్లాద్ మహారాజ్. దే వర్ నాట్ విమ్సికలీ టేకింగ్ రిస్క్, దే నాట్ ఫూలిష్ టు ట్రై టు పుట్ కృష్ణ టు టెస్ట్ వెదర్ కృష్ణ విల్ ప్రొటెక్ట్ మీ ఆర్ నాట్. And that would be a foolish position. But they are sincerely eager to give happiness to Krishna. Krishna is happy when someone takes this message of the teachings of Bhagavad Gita and offers it to others, particularly those who are devotees. It means in Kali Yuga, making someone a devotee and then explaining Bhagavad Gita to them. You know, if you tell somebody, I want to explain Bhagavad Gita to you, they will not listen. Right? This happened even with Janmaja, the great son of Maharaj Parikshit. You know, Vaishampayana is the one who told him the story of Mahabharata. He was his guru, Acharya. So when Vaishampayana went to Janmaja, he said, I want to explain Mahabharata to you. And Janmaja, he just assumed power and he's a little reluctant. And this will take a very long time. Mahabharata, you know, every day I'm in the process of, you know, trying to understand the kingdom and how to do the things properly. So he was initially a little reluctant. Then Vaishampayana said, at least let me tell you one parva. There are 18 parvas in Mahabharata. 18 parvas, you know, one parva is still 6,000 shlokas. It's a lot. five thousand shlokas. So he considered it and he said, this is also too much. One adhyaya, one chapter. And even that would be hundreds of verses. So finally he came to, let me tell you one shloka. And he knew that Janmajaya was a devotee. So one shloka was sufficient. Just like Kripa Bindudiya, Shraddha Bindudiya. Shraddha Bindudiya. What is that? No, Shraddha Bindudiya. Tumi Kripa Kari Shraddha Bindudiya. Harinava Shankirtana. Deva Krishna Dhavan. So one Shraddha Bindudiya. You give me one shloka, that is sufficient. So Vaishampayana knew this trick. That because he is a devotee, one shloka will be sufficient. The same trick was applied by Rama Mishra with whom? Yamanacharya. He just started with one shloka only. And immediately attracted his attention completely. So, Janmajaya Prabhu said, all right, I'll hear one shloka. Then he began with one shloka. Dovimo purusho mudha. Dovimo, in this world there are two big fools. Immediately Janmajaya Prabhu sat up. Duryodhana, Ravana's tatha. These two mudas are Duryodhana and Ravana. So his interest was awakened. He said, why was Duryodhana mudha? Why was Ravana another mudha? And then Mahabharata was spoken and then he heard Ramayana also. The point is that you have to make somebody hear Bhagavad Gita. That requires taking a lot of risks. It is not easy. And Krishna is happy when you can make somebody hear Bhagavad Gita. This is the idea. So sometimes they may think you are very proud. Sometimes they may think you are not so humble. So many risks are there. But if you are doing it to please Krishna, Krishna will give you the necessary intelligence, the necessary strength, and the necessary compassion to explain it
to at least one person in your life. Somehow he'll give you the chance. Just like Vaishampayana found his chance with Janmajaya Prabhu, and Rama Mishra found his chance, he explained the whole Bhagavad Gita to Yamunacharya. Every evening they would sit down. He began with Mayadasvamanameva. This verse he began with. And Yamunacharya, after hearing this verse, tears started coming from his eyes. He was such a great devotee. It was just hidden. Just by one verse, his deep devotion was brought out. Similarly, Krishna will give us the right inspiration. If you are looking for an opportunity, this is what will please Krishna. And if you are eager to please Krishna in this way, to explain the science of Bhagavad Gita to someone, then you will get all transcendental qualities. That is what I am explaining. This is Krishna Ekasharana. Nachatisvan manushyeshu kashyan me prayakrittama. There is no one dearer to me than he who explains this to my devotees. So to make someone devoted enough to become interested to hear Bhagavad Gita, which is why Prabhupada is so dear to Krishna. He took all kinds of risks to write this book, to publish it, to distribute it, to set up a whole organization to distribute it. There's a lot of risk involved in this. His own reputation may even be scandalized by improper actions of his followers. But he took all these risks in order to give this facility for everyone to hear about Krishna, Krishna's teachings. Yara dekhe tara kahe Krishna upadesh. So if you're thinking like this, this is actual taking shelter of Krishna. Taking shelter of Krishna is not a sentiment. Actual taking shelter of Krishna means fulfilling his desire, meditating on it, you know, and to do that you need certain qualities. You can't give this knowledge to others unless you have this knowledge. You can't explain Bhagavad Gita unless you have that knowledge realized in your heart. So as you desire and try to explain, Krishna will give you deeper and deeper realizations, which means he will fill your heart with transcendental qualities. Because it is with the help of transcendental qualities that you will see this knowledge. Tadvati pranipatena pariprasana sevaya upadeshanti te jnanam jnaninas tattvadarshina. You see the truth, and you see the truth by being on the platform of the truth. You cannot see the truth standing in darkness. You have to see the truth standing in light. So, the more you desire to fulfill this desire of Krishna very deeply, that at least one person should be able to understand Bhagavad Gita through my efforts to please Krishna. It's not that, you know, I am such a great personality. It is the order of Krishna. I am trying to fulfill that order of Krishna. I want to be an instrument in that. Maybe I'm not the person who will fully explain, but I'll at least bring someone to somebody else who can explain Bhagavad Gita to others. In this way, when you approach life, you take the appropriate risks that are necessary for converting unwilling people to become devotees and then to understand the Bhagavad Gita and to live their lives by Bhagavad Gita. The more you are committed to seeing people living the teachings of Bhagavad Gita, the more your internal beauty will manifest by Krishna's grace.
మన ఈ భక్తుల ఉదాహరణలో అమరీష్ మహారాజ్ గాని ప్రహ్లాదుడు గాని లేకపోతే యేసుక్రీస్తు గాని హరిదాస్ ఠాకూర్ గాని వాళ్ళంతా కూడాను కృష్ణుని ఏ విధంగా సంతృప్తి పరచాలని నిరంతరం ప్రయత్నించిన వాళ్లే. కృష్ణుడు కోసం ఎన్నో కష్టాలు తీసుకున్న వాళ్లే. కానీ వాళ్ళు కష్టాలు తీసుకున్నారంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకోలేదు. నా ఇష్టం వచ్చిన కష్టం తీసుకుంటాను, కృష్ణుడు నన్ను కాపాడతాడు లేదా కృష్ణుడికి పరీక్ష పెడతాను అట్లా తీసుకోలేదు. వాళ్ళ కష్టాలు చూసి చూసి అవసరమైనటువంటి కష్టాలే కృష్ణుడికి ఉపయోగపడేటువంటివి, కృష్ణుడి యొక్క ఆసక్తిని తీర్చేటువంటివి, అలాంటి కష్టాలే వాళ్ళు తీసుకున్నారు. వాటిని వాళ్ళు చేసి నిరూపించారే గాని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఏది పడితే కష్టం అది తీసుకోలేదు. అందుకని ఇక్కడ ఈ విషయంలో మనం మూర్ఖంగా ప్రవర్తించకూడదు. నా ఇష్టం ఎట్లయితే ఏ కష్టం కావాలంటే కష్టం జీవితంలో తీసుకుంటాను, కృష్ణుడి కోసమే కదా, కృష్ణుడు కాపాడుకుంటాడు అని చెప్పి అట్లా కృష్ణుడికి పరీక్ష పెట్టాలని చూడకుండా, కృష్ణుడికి ఏదైతే కోరుకుంటున్నాడో ఆ విషయంలో మనం కష్టం తీసుకుని ఆ విషయంలో మనం చక్కగా కృష్ణుడికి కోరిక సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తే అది నిజమైనటువంటి శరణాగతి లేకపోతే నిజమైనటువంటి అనుకూలత అవుతుంది. గాని మన ఇష్టం వచ్చినట్లుగా చేస్తే కాదు. మీరు ఈ ఉదాహరణ చాలా చక్కగా చూడొచ్చు. భక్తులకి మనం భగవద్గీత బోధించడం అనేటువంటిది కృష్ణుడికి ఎంతో ఇష్టమైన పని. ఆ పని మనం కనుక చక్కగా చేయగలిగితే అది ఈ కలియుగంలో దానికన్నా కృష్ణుడికి ఇష్టమైనటువంటిది ఇంకోటి ఏదీ లేదు. అది కృష్ణుడు చెప్తున్నాడు, భక్తులకి భగవద్గీత బోధించమని చెప్తున్నాడు. అది ఎంత కష్టమో చూడండి. ఈ కలియుగంలో ఒక వ్యక్తిని పిలిచి అతనికి భగవద్గీత అంటే ఇష్టం కలగజేసి అతనికి మనం భగవద్గీత బోధించి అందులో ఉన్న సందేశం అందజేయడం అంటే, ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పిన పేర్లు ఉన్న భక్తులంతా అదే చేసింది. కృష్ణుడి సందేశాన్ని అవతల వాళ్ళకి ఏ విధంగా అందేవాలి అనేటువంటి భావన ఉంది. ఆ విషయంలో కృష్ణుని సంతృప్తి పరచాలనేటువంటి కోరిక ఉంది. దానికోసం కష్టం తీసుకున్నారు వాళ్ళు, అంతేగాని ఇంకో దానికోసం కాదు. ఇది మీకు ఈ ఉదాహరణ బాగా అర్థం కావాలంటే జనమేజయుడు వైశంపాయనుడు ఉదాహరణ. వైశంపాయనుడు ఆయన ఒక ఆచార్యుడు, జనమేజయుడు ఆయన కొత్తగా అధికారంలోకి వచ్చేటప్పుడే ఈ వైశంపాయనుడు ఏమనుకున్నాడంటే జనమేజయుడికి మహాభారతం ఇది చెప్పాలని చెప్పి అనుకున్నాడు. నీకు మహాభారతం చెప్పాలని చెప్పి దగ్గరికి వచ్చాడు. ఈయన ఏమన్నాడంటే, నిన్నగా మొన్నే అధికారంలోకి పదవిలోకి వచ్చాను, ఇప్పుడే అసలు ఏమిటి పరిస్థితి ఏంటి రాజ్యం అంతా ఎట్లా ఉంది పరిపాలన ఏంటి ఎట్ట చేయాలి అంత ఆలోచన చేసుకుంటున్నాను, మహాభారతం అంతా ఇంత సమయం నా దగ్గర లేదు అని చెప్పి అన్నాడు. అందుకు తర్వాత వైశంపాయనుడు ఏమన్నాడు, సరే ఒక పర్వం చెప్తాను వినేసిపో అన్నాడు. పర్వం అన్న ఏమైనా తక్కువ, ఒక 5-6 శ్లోకాలు ఉంటాయి అది కూడా కుదరదన్నాడు. కొన్ని ఒక అధ్యాయం అన్న చెప్తాను, అధ్యాయం ఏమైనా తక్కువ అది 100 శ్లోకాలు ఉంటాయి అది కుదరదని, సరే ఒక శ్లోకం చెప్తాను వినేసిపో అన్నాడు. సరే దానికి ఆయన ఒప్పుకున్నాడు అనమాట. అంటే ఇక్కడ చూడండి, భక్తి అనేటువంటి భావం ఉంటే అది ఏ విధంగా పనిచేస్తుంది. రామేశ్వరి కూడా యమునాచార్యకి ఇదే విధంగా ఒక శ్లోకంతోనే భగవద్గీతను ప్రారంభించారనమాట. అలానే ఈ జనమేజయుడికి కూడా వైశంపాయనుడు ఒక శ్లోకంతో ప్రారంభించాడు. ఏమని ప్రారంభించాడు శ్లోకం? ఈ ప్రపంచంలో ఇద్దరు మూర్ఖులున్నారు అన్నారు. ఆ మాట అనగానే వెంటనే ఎవరని చెప్పేసి ఈయన దిగ్గున లేచి ఆసక్తి చూపించాడు. ఒకడు దుర్యోధనుడు ఇంకొకడు రావణుడు అని చెప్పి అన్నాడు. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, దుర్యోధనుడు ఎందుకు మూర్ఖుడు అయ్యాడు అని ప్రశ్న అడిగాడు. అడిగిన దానికి మహాభారతం చెప్పేశాడు. రావణుడు ఎందుకు మూర్ఖుడు అన్నాడు, అడిగిన దానికి రామాయణం చెప్పేశాడు. అట్లనే రామమిశ్ర కూడాను ఒక శ్లోకం, మాయావేశ అనేటువంటి ఒక శ్లోకం ఉంది భగవద్గీతలో, అది చెప్పాడు యమునాచార్యకి. లోపల గుప్తంగా ఆయనకి భక్తి ఉంది కాబట్టి ఒక శ్లోకానికి ఆయన ఏడ్చేశాడు. ఆ విధంగా ఆయనకి ప్రతిరోజు సాయంకాలం మొత్తం భగవద్గీత అంతా కూడా చెప్పాడు అన్నమాట. సహజంగా భక్తి లోపల ఉన్న వాళ్ళకి కొంచెం చెప్తే దానివల్ల వాళ్ళు ఇంకా ఎక్కువ తీసుకోగలుగుతారు. కానీ ఏమి లేనటువంటి వాళ్ళకి ముందు భగవంతుని పట్ల భక్తి పట్ల అనుకూలత కలిగించాలి. వాళ్ళకు ఉన్నటువంటి అననుకూల భావన తీసేసి అనుకూలత కలిగించి ఆ తర్వాత మళ్ళీ భగవద్గీత బోధించాలి. ఎంత కష్టం చూడండి. ప్రభుపాదులు వారు చేశారనమాట. ఆయన ఏం చేశారనంటే, భగవద్గీతను ఆయన రాసి అచ్చు తప్పులు సరిచూసి ముద్రించి వితరణ చేసి దానికోసం ఒక సంస్థను ఏర్పాటు చేసి, ఎంత పెద్ద కష్టం. సంస్థలో మళ్లీ ఆయన యొక్క ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ల యొక్క తప్పుడు ప్రవర్తన వల్ల ఈయనకి చెడ్డ పేరు వచ్చి ఇన్ని తట్టుకుని కూడా ఈ సంస్థను స్థాపించి ప్రపంచంలో కొద్దిమందికనే భగవద్గీత యొక్క సందేశాలు సక్రమంగా అందాలనేటువంటి ఒక ప్రయత్నం చేశాడు. ఎందుకు చేశాడు? ఆ విధంగా కృష్ణుడు ఒక కోరిక కాబట్టి. కృష్ణకి శరణం అంటే అది ఒక మూఢనమ్మకం కాదు. కృష్ణుడు ఆశ్రయం తీసుకోవటం అంటే అదేమో ఒక పిచ్చితనం కాదు. కృష్ణుడు కోరిక ఏంటో తెలుసుకుని దాన్ని తీర్చడానికి ప్రయత్నించడం. అదే కృష్ణుడు భగవద్గీతలో అంటున్నాడు, ఎవరైతే 10 భక్తులకి భగవద్గీత చెప్తాడో అతనికన్నా మించిన వాడు ఈ ప్రపంచంలో నాకు ఎవరు లేరని చెప్తున్నాడు. ఆ కోరిక నెరవేర్చడం కోసం ప్రభుపాదుల వారు ఇన్ని కష్టాలు తీసుకుని ఈ రోజు ఇంత సంస్థ స్థాపించి మనకి ఈ భగవద్గీతను చక్కగా అందే అవకాశం చేశారనమాట. మనం గుర్తుపెట్టుకోవాలి, మన జీవితంలో కనీసం ఒక్కడికైనా వైశంపాయనుడికి జన్మజేడు ఒక్కడ దొరికినట్టు మనం ఒక్కడికైనా సరే భగవద్గీత సరిగ్గా చెప్పగలిగామా, అతను ఆ భగవద్గీతను చక్కగా తీసుకోగలిగాడా, జీవితంలో దాన్ని చక్కగా పాటించగలుగుతున్నాడా, మనం చెప్పకపోయినా పర్వాలేదు చెప్పేటువంటి ఆధారం దగ్గరికి మనం అతను తీసుకెళ్లగలిగామా, అదైనా సరే. నేను అర్థం మనం చెప్పగలిగాం అంటే అర్థం అంటే నేనే గొప్ప ఉండనే, నేను మనకి భగవద్గీత చెప్పడం ద్వారా నేను ఏదైనా పెరిగిపోయినా, అట్లా కాదు. ఇది కృష్ణుడు ఆజ్ఞ. కృష్ణుడే ఉన్నాడు, నా భగవద్గీత మీరు తోటి వాళ్ళకి చెప్పండి అన్నాడు. ఆ ప్రయత్నం నేను చేయడం వల్ల ఇది కృష్ణ సేవ అవుతుంది. కృష్ణుడికి ఆశ్రయం తీసుకోవడం అంటే ఆయనకు సేవా నిమిత్తంగా ఆయన సేవా రూపంగా ఈ భగవద్గీతలోని సందేశాన్ని 10 సక్రమంగా అర్థం చేసి వాళ్ళు దాన్ని పాటించేటట్లు చేయడం. ఇది గనక చేస్తే మన జీవితంలో నిజంగా కృష్ణకి శరణము లేకపోతే కృష్ణుని ఆశ్రయం తీసుకోవడం అనేది నిరూపణ అవుతుంది. దానివల్ల మనలో ఆధ్యాత్మిక లక్షణాలను అభివృద్ధి చెందుతాయి. మనం ఒకటి భగవద్గీత చెప్పాలంటే మనకు అర్థం కానీ ఇంకొకరికి ఏం చెప్తాం చెప్పండి. మనలో ఆధ్యాత్మిక లక్షణాలు రావాలి, దానివల్ల మనం భగవద్గీత చదవాలి, చదివితే మనకు ఆధ్యాత్మిక సాక్షాత్కారాలు మరింత పెరగాలి, దానివల్ల మనం అవతలవాడికి చెప్పాలి. మనకి లక్షణాలు లేక సాక్షాత్కారం లేక అవతలవాడికి మనం చెప్పాలని ప్రయత్నిస్తే ఉపయోగం లేదు.
ఇంట్రెస్టింగ్. సో ఆఫ్ కోర్స్ వి కెనాట్ ప్రిమిచ్యూర్లీ టీచ్ ద కన్క్లూషన్స్ ఆఫ్ భగవద్గీత అండ్ సో ఆన్. వి కెన్ డిజైర్ దాట్, but we have to qualify ourselves for that. When you desire that, there's a process by which you come to that state of knowledge, and then you become an instrument in communicating that state of knowledge to another person. So nishkama karma yoga, cultivation of transcendental knowledge by hearing from a bona fide spiritual master, and you know,
offering the results of one's work completely to Krishna, acting with friendly and non-envious attitude towards others. These are all important ingredients of coming to the point of qualifying ourselves for properly understanding Bhagavad Gita. Because Krishna says, you know, one should hear this without enviousness. And if there is envy towards some living entity, that envy towards Krishna will manifest in some way. So removing any exploitative tendency in our heart, looking for freedom from that exploitative tendency, and learning Bhagavad Gita under the guidance of an expert teacher, very systematically getting trained. Even Ramanujacharya, after he was already accepting disciples, he had to go to Goshtipurna 18 times to learn the meaning of Sarvadharman Paritajama, Mamekam Sharam Vaja. So we should not think that I already know Bhagavad Gita. One who is eager to give this knowledge to others would be ever eager to receive that knowledge of Bhagavad Gita. You know, implicit within giving is receiving. Krishna says this to Arjuna, 18th chapter, 67th verse. That means after Sarvadharman Parityaja, Mamekam Sharanam Vraja. That means one who has actually understood Bhagavad Gita, he is the one who can give it. So if you desire to give it to somebody, with implicit within that desire is the desire to understand it. And there are certain qualities that are necessary for understanding. Those will have to manifest. What is the first quality? Amanitvam, Adambitvam, Ahimsa, Shantihi, Arjavam, Acharyopasanam. These qualities will have to be manifested. And these all make the devotee more and more beautiful. The initial most important quality that one has to aspire for and aim for is amanitva, freedom from self and the self honor, and false self esteem, false prestige, freedom from false prestige, or the desire to be honored by others. So one has to cultivate that desire. If you really want to understand Bhagavad Gita, if you want to be situated in that state of knowledge, or at least become an instrument to offer this knowledge to others, even if you're not completely able to teach it, one has to be very humble. It is the humility that attracts the Supreme Lord's attention towards you. That means that quality of humility which Krishna himself gives the devotee attracts even the Supreme Lord. So that must be very beautiful.
Bhagavad Gita ni vidhanga manamu toti vallu cheppalanukodam manikem Bhagavad Gita lo saramsalu poorthiga em teliyadu kani telusukolaneatundi korika ninduga kaligi unte nidanamga paddhatilo మనకి ఆ లక్షణాలు అలవడతాయి అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి భగవద్గీత సారాంశం ఏది మనకి తెలియకపోయినా గానీ దీన్ని 10 మందికి చెప్పాలని కోరుకుంటే దానివల్ల కావలసిన లక్షణాలు మనలో వస్తాయి, దానివల్ల సాక్షాత్కారం వస్తుంది, దానివల్ల మనం 10 మందికి చెప్పచ్చు. ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే భగవద్గీతలో దీన్ని 10 మందికి చెప్పాలనేటువంటి ఆతృత మనం చూపిస్తున్నాం అంటే అర్థము మనం పైన వాళ్ళ నుంచి బాగా వినాలనే ఆతృత కూడా అందులో ఉంది అని లెక్క. చెప్పడం అంటే ఊరికి చెప్పేయడం కాదు, అది బాగా మనం అర్థం చేసుకోవాలి, దాని సాక్షాత్కారం పొందాలి, తర్వాత మనం తోటి వాళ్ళకి చెప్పాలి. అందుకని మీరు చూడండి సర్వధర్మాన పరిత్యజన శ్లోకం తర్వాత వచ్చింది ఏ శ్లోకము, ఈ 10 మందికి భగవద్గీతను చెప్పండి అని. దాని అర్థం ఏంటి, మనం నిజంగా కృష్ణుడికి శరణాగతి పొంది దీన్ని బాగా అర్థం చేసుకున్న తర్వాత దీన్ని మనం 10 మందికి చెప్పేటువంటి అవకాశం, ఆ విషయం అర్హత అనేటువంటిది ఉంటుంది. పూర్తిగా మనం చెప్పలేకపోవచ్చు, కనీసం చెప్పేటువంటి ఒక పరికరంగా ఉపయోగపడితే కూడా చాలు. మరి ఆ విధంగా మనం ఉపయోగపడాలంటే దీని ఆధ్యాత్మిక లక్షణాలు అనేటువంటి మనలో రావాలి. అక్కడ చెప్పారన్నమాట, ఇంతకుముందు చెప్పిన దాంట్లో తద్విద్య ప్రణిపాత్యాలు ఏమని ఉంది, నిజంగా ఎవరైతే సత్య స్థాయిలో ఉంటారో వాళ్ళు సత్యాన్ని దర్శించినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు మనకి సత్యాన్ని యథార్థంగా చెప్పగలుగుతారు. మనం అంధకారంలో ఉండి సత్యాన్ని చూడలేం కదా, వెలుగులోకి వస్తే సత్యం కనపడుతుంది. కాబట్టి ఆ విధంగా సత్యాన్ని మనం దర్శించాలి అంటే, భగవద్గీతలోని యథార్థ సత్యం అవతల వాళ్ళకి చెప్పాలంటే ముందు మనం దర్శించాలని. అందుకని నిష్కామ కర్మయోగం చేయడం, ఆధ్యాత్మిక గురువును ఆశ్రయించి ఆయన దగ్గర జ్ఞానాన్ని పొందడం, సర్వకర్మలు కూడా కృష్ణుని కల్పించడం, అందరి పట్ల స్నేహభావం కలిగి ఉండటం, ఎవరి పట్ల శత్రుభావం లేకుండా ఉండడం, ఈ లక్షణాలన్నీ అవసరం. దేనికి అవసరం? ఈ లక్షణాలన్నీ కూడా ఏం చేస్తాయంటే యథార్థంగా భగవద్గీతను మనం అర్థం చేసుకునేటువంటి అవకాశాన్ని మనకు కలిగిస్తాయన్నమాట. అందుకని ఈ లక్షణాలన్నీ మనకు అవసరం అని చెప్పి చెప్పేది. ఈ లక్షణాల ద్వారా ఏమవుతుంది అని అంటే, మీరు అందుకే రామానుజాచార్య కూడా శిష్యులైన ఆయన ఎంతో మంది శిష్యులను కలిగి ఉన్న తర్వాత కూడా సర్వధర్మన్ పరిత్యజ శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి 18 సార్లు ఆయన గోష్ఠిపూర్ణ దగ్గరికి వెళ్లారు. దీని నుంచి మీరు అర్థం చేసుకోవచ్చు, ఈ లక్షణాలను పొందితే గానీ దీన్ని మనం తోటి వాళ్ళకి వివరించలేము. లక్షణాలు అంటే ఏమి లక్షణాలు కావాలి? ఉన్నాయి, అమానిత్వం, అదంబిత్వం, అహింస, శాంతిరాజ్యం, ఆశ్చర్యపాసనం అనేటువంటి లక్షణాలు ఉన్నాయి. మొట్టమొదటి కావాల్సిన లక్షణం ఏమిటి అంటే అమానిత్వం, అభిమానం ఉండకూడదు. ఈ అభిమానం ఉండకూడదు అంటే గౌరవం పొందాలి, పేరు ప్రతిష్టలు పొందాలి అనేటువంటి భావన లేకుండా వినయం అనేది ఉండాలి. వినయం అనేటువంటిది కృష్ణుని ఆకర్షిస్తుంది అన్నమాట. కృష్ణుడే అత్యంత ఇష్టపడతాడు వినయంగా, కృష్ణుడే వినయాన్ని చూపించుకుంటాడు ఎప్పుడు కూడా. అలాంటి వినయం చూపించుకునే కృష్ణుడికి వినయం అంటే ఇంకెంత నచ్చుతుందో, వినయం ఉన్న భక్తుడు అంటే ఇంకెంత నచ్చుతాడు. కాబట్టి ఆ వినయం ఉన్న భక్తుడిగా ప్రవర్తించడం ద్వారా ఇందులో ఉన్న సందేశాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం, తోటి వాళ్ళకి అందించగలుగుతాం.
So one who is very sincere to learn and offer the teachings of Bhagavad Gita to others, his most vital quality that he has to sharpen more and more and more is humility and pridelessness. Because these two things attract the attention of Krishna, even in a sadhaka. These should increasingly manifest in the heart, because that natural beauty of the living entity is his recognition of his dependence on Krishna more and more. When he recognizes his full dependence on Krishna, then he is a pure devotee at that time.
ఈ లక్షణాలన్నీ ఏం చేస్తాయంటే ఆ భక్తుల్లో నిజమైనటువంటి అంతర్ సౌందర్యాన్ని తెప్పిస్తాయి. ముఖ్యంగా కావలసిన లక్షణాలు, ఒకటి గర్వం లేకుండా ఉండడం, రెండోది అభిమానాన్ని చంపుకోవడం, అంటే అర్థం పేరు ప్రతిష్టలోనూ గౌరవాన్ని కోరుకోకుండా ఉండడం, వినయంగా ఉండడం. ఈ వినయంగా ఉండడము, గర్వం లేకుండా ఉండడం, ఈ రెండు లక్షణాలు కృష్ణుని బాగా ఆకర్షించేటువంటి లక్షణాలు. వీటి ద్వారా జీవుడికి సహజస్థితి బయటపడుతుంది. సహజస్థితి ఏమిటి? పూర్తిగా కృష్ణుడి మీద ఆధారపడి ఉంటాడు జీవుడు, అది అతని సహజస్థితి. ఇది ఎప్పుడైతే మనం 100% పూర్తిగా అర్థం చేసుకుంటామో అప్పుడు నిజంగా మనం అంతరంగంలో చాలా సౌందర్యంగా ఉన్నట్టు లెక్క, అంతర సౌందర్యం పూర్తిగా అభివృద్ధి చెందినట్టు లెక్క. ఆ రోజున భగవద్గీత చెప్పాలనుకునేటువంటి వ్యక్తికి ఈ లక్షణాలు తప్పనిసరి.
We see this in the example of Lord Chaitanya himself. When he wants to give special mercy to Prakashananda Saraswati and his followers, Sridhara Mahaprabhu manifested extraordinary humility. He went and sat near the place where everybody would wash their feet. And Prakashananda Saraswati was very touched by this. So he came and held the hand of Lord Chaitanya and took him and said, "You should sit between us, amidst us, not here." So this humility attracted the attention of Prakashananda Saraswati. Lord Chaitanya gave a little bit of his own humility to Prakashananda Saraswati so that he could understand Bhagavad Gita.
Chaitanya Mahaprabhu vinayani chala pratyakshanga manaku chupincharu. Prakashananda Saraswati ki ani shishulaki vinayam ante ento chupincharu. వాళ్ళు చర్చ కోసం పిలిచినప్పుడు చైతన్య మహాప్రభు వెళ్లి అందరూ కూడాను పాదాలు కడుక్కునేటువంటి ప్రదేశంలో కూర్చున్నారు. అది చూసి ప్రకాశానంద సరస్వతి చెలించిపోయాడు. వెంటనే వెళ్లి చైతన్య మహాప్రభును చేపట్టుకుని తీసుకొచ్చి, "మీరు మా మధ్యలో గోష్ఠిలో కూర్చోండి" అని చెప్పి తీసుకొచ్చాడు. చైతన్య మహాప్రభు ఏం చేశారంటే తన యొక్క వినయంలో కొంత భాగాన్ని ప్రకాశానంద సరస్వతికి ఇచ్చారన్నమాట. ఈ కార్యక్రమం ద్వారా, ఆ విధంగా పాదాలు కడిగే దగ్గర కూర్చోవడం ద్వారా, దానివల్ల ప్రకాశాన సరస్వతికి వినయం వచ్చింది. దానివల్ల తన భగవద్గీత అర్థం చేసుకోగలిగాడు.
సో దిస్ ఇస్ ది మెథడ్ బై విచ్ వీ కెన్ డెవలప్ ద ఇంటర్నల్ బ్యూటీ బై డిజైర్, స్ట్రాంగ్ డిజైర్ టు ప్లీజ్ కృష్ణ, నాట్ బై ఎనీ అమౌంట్ ఆఫ్ తపస్య, నాట్ బై ఎనీ అమౌంట్ ఆఫ్ బీయింగ్ వెల్ రికగ్నైజ్డ్ స్కాలర్ ఆర్ సంథింగ్ లైక్ దాట్, నాట్ బై గివింగ్ గ్రేట్ అమౌంట్ ఆఫ్ చారిటీ. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ easy for Krishna. Sukadeva Goswami says in the Bhagavatam, tapasvino dhanapara yashasvino manasvino mantra vidha sumangalaha, all these persons shemam na vindati, they do not attain any good qualities. Shemam na vindati, shemam na vindati means it does not get any good benefits unless he offers all these things madarpanam in service to Krishna. What is that service to Krishna? Teach the teachings of Bhagavad Gita.
అందుకనే అంతర సౌందర్యం అంటే ఏంటంటే కృష్ణుని సంతృప్తిపరిచేటువంటి ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉండడం. కృష్ణుని సంతృప్తిపరిచేటువంటి ప్రయత్నం ఎట్లా చేయాలి? గొప్ప గొప్ప తపస్సులు చేస్తేనా, లేకపోతే పేద విద్వాంసుడిగా పేరు తెచ్చుకుంటేనా, లేకపోతే విపరీతంగా దానాలు ఇస్తే దానివల్ల కృష్ణుడు సంతృప్తి పడతాడా? అంటే వీటన్నిటి వల్ల కాదు. సుఖదేవ గోస్వామి భాగవతంలో చెప్తున్నారు, వీటన్నిటి వల్ల ఆ గొప్ప గొప్ప తపస్సులు చేసేవాడు గాని, పెద్ద విద్వాంసులుగా పేరు తెచ్చుకున్నవాడు గాని, విపరీత దానాలు చేసినటువంటి దాతకు గాని, వాళ్ళంతా నిజంగా క్షేమం ఏం పొందేది లేదు. అంటే వాళ్ళకి వనగొడే ప్రయోజనం ఏం లేదు. ఎందుకంటే అవి కృష్ణుడికి అర్పించలేదు గనుక. అలా కాకుండా కృష్ణుడికి అర్పణ బుద్ధితో గనుక నువ్వు చేస్తే దానివల్ల నీకు ప్రయోజనం ఉంటుంది. కృష్ణుడికి ఏం అర్పించాలి? కృష్ణుడు కోరుకున్నవి. కృష్ణుడు ఏం కోరుకుంటున్నాడు? నీ నుండి భగవద్గీత ఉపదేశాలు 10 మందికి చెప్పవయ్యా అని చెప్తున్నాడు. అది చేస్తే కృష్ణుడు సంతృప్తి పడతాడు.
క్షేమం నవెందతి యద్ యది తదర్పణం. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ రిలేషన్ టు కృష్ణ, ఆల్ దీస్ క్వాలిఫికేషన్స్ డు నాట్ ఆఫర్ ఎనీ స్పెషల్ బెనిఫిట్స్. దే డోంట్ మేక్ యూ బ్యూటిఫుల్. క్షేమం నవెందతి తస్మై సుభద్ర శవసే నమో నమః. దేర్ఫోర్ ఐ ఆఫర్ మై హంబుల్ ఒబేసెన్సెస్ టు ద లార్డ్ విత్ ద డిజైర్ టు ప్లీజ్ హిమ్ సమ్హౌ ఆర్ ది అదర్. And every living entity should have this same desire, same understanding that it is not by tapasya or by giving great charity that I can please God. I can please Him by humble attitude. And with that humble attitude, become a representative of Krishna. Carry these teachings in our heart and let people come into contact with these teachings by seeing an example. Yadyadacharati Shrestas Tattadevetu Rojana. If we have this desire to always serve as a representative of Krishna, not doesn't mean you have to be a great orator, a great speaker, a great guru or something like that. And that everyone can carry these teachings in the heart and manifest it in practical dealings. Krishna wants us to act without envy towards other living entities. He wants us to act with a friendly attitude towards other living entities. With equal disposition towards honor and dishonor, Shita and Ushna, Mana and Apamana. And by striving for acting in this way, Krishna will empower you to manifest those qualities in different circumstances.
ఆ శ్లోకం పూర్తిగా ఎలా ఉందంటే, ఈ గొప్ప తపస్సులు గాని విపరీతమైన దానాలు గాని అవి కృష్ణ సంబంధంగా కాకపోతే వాటి వల్ల క్షేమం అని కూడా ఏమీ లేదు. అంటే వాటి వల్ల అంతర సౌందర్యం పెంపొందించినట్టు ఏది లేదు. కాబట్టి అట్లాంటి భగవంతుడికి నేను వినయపూర్వకంగా ఆయన సంతృప్తి పరచడం కోసం ఆయనకు నమస్కారం చేస్తున్నానని చెప్పి ఆ శ్లోకంలో సుఖదేవ గోస్వామి చెప్పారు. ఇక్కడ ఈ భగవద్గీత ఉపదేశాలు అనేటువంటివి, వీటిని మనం ఏ విధంగా తీసుకోవాలంటే మన జీవితంలో మనము ఈ ఉపదేశాలని మన యొక్క హృదయంలో మనం మోసుకుని తిరగాలి. అంటే భగవద్గీత ఉపదేశాలను హృదయంలో మోసుకుని తిరగాలంటే కృష్ణుడికి ప్రతినిధులుగా ఉండాలని అర్థము. ప్రతినిధులుగా ఉండాలంటే అర్థం పెద్ద విద్వాంసుడుగానో, పెద్ద వక్తగానో, లేకపోతే పెద్ద పండితుడుగానో, గురువుగానో ఉండమని కాదు అక్కడ అర్థం. అట్లా ఉంటేనే కృష్ణుడు ప్రతినిధి అని కాదు. కృష్ణుడు ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని హృదయంలో తీసుకుని వాటిని ఎప్పుడు కూడా నీలో పెట్టుకుంటే ఎదిదా జరిగి శ్రేష్ఠ అనే శ్లోకం ప్రకారంగా వాటిని ఎప్పుడు నిజ జీవితంలో ఆచరించడానికి ప్రయత్నిస్తూ ఉంటే నిన్ను చూసి 10 మంది తయారవుతారు. అందుకని ఏంటంటే హృదయంలో గొప్ప వినయంతో కృష్ణుడి యొక్క ఉపదేశాలను హృదయంలో చక్కగా కొలువుంచుకొని మనము కృష్ణుడు ప్రతినిధిగా ఉండాలి. ఎవరిని శత్రువుగా చూడొద్దు, అందరినీ మిత్రులుగా చూడండి. శీతోష్ణాలైనా సుఖదుఖాలైనా మానవమానాలను సమదృష్టితో చూసుకోండి. ఇలాంటివన్నీ కృష్ణుడు చెప్పాడు. ఆ కృష్ణుడి ఉపదేశాలని వినయంతో స్వీకరించి వినయంతో వాటన్నింటినీ కూడా ఆచరించడానికి ప్రయత్నిస్తూ ఎప్పుడు కూడా ఆచరణ కోసం కష్టపడుతూ ఉంటే ఆ విధంగా నువ్వు కృష్ణుడి ఉపదేశాలను నీతో తీసుకెళ్లినట్టు లెక్క. ఈ విధంగా చేయడం ద్వారా నువ్వు కృష్ణుని చాలా గొప్ప రీతిలో సంతృప్తి పరిచిన వాడు అవుతావు. దానివల్ల నీకు ఆ లక్షణాలన్నీ కూడా ఒక్కొక్కటి నీలో పెంపొందుతాయి. దానివల్ల నీకు అంతర సౌందర్యం అభివృద్ధి చెందుతుంది.
సో ఆల్ ఆఫ్ దిస్ ఇస్ పాసిబుల్ వెన్ వి సిట్యుయేట్ అవర్ సెల్వ్స్ ఇన్ ది ఇంటర్నల్ పొటెన్సీ ఆఫ్ కృష్ణ బై ఫాలోయింగ్ ఎ ప్యూర్ డివోటీ. గురు పదాశ్రయ ఆదవ గురు పదాశ్రయ. వెన్ వి యాక్సెప్ట్ ది షెల్టర్ ఆఫ్ ఎ ప్యూర్ డివోటీ, దెన్ వీ ఆల్సో బికమ్ సిట్యుయేట్ ఇన్ ది ఇంటర్నల్ పొటెన్సీ ఆఫ్ కృష్ణ. And like we discussed this morning in the Bhagavatam class, you at least get an appreciation for the deep ocean. You may not be there yet, but at least you get an appreciation for what the deep ocean is.
At least you won't think that surfing is all life is about. There is more to life than surfing. Surfing is just on the surface. But you get an idea of depth of Krishna consciousness when you take shelter of a pure devotee and you are eager to hear the teachings of Bhagavad Gita from such a pure devotee. When you want to capture the sound vibration in your heart, Sarve Mana Krishna Padaravindayo. Krishna Padaravindayo means to always remember the teachings of Krishna. Just like Prabhupada says, Rupa Raghunatha Pade Oibe Akuti Kabe Hama Pujabha Se Jugala Parithi Rupa Raghunatha Pade Rahu Mura Ash Prarthana Karoi Sada Narottama Das. He explains, what does it mean, Rupa Raghunatha Pade Rahu Mura Ash? It means one who is strictly following the teachings of Rupa Raghunatha. In the same way, Savayamana Krishna Padaravindaya means that one who is always remembering the teachings of Sri Krishna.
మనకి ఈ రకమైనటువంటి ఈ స్థితి అంతా కూడా ఎప్పుడు వస్తుంది అని అంటే నిజంగా ఆ కృష్ణుడి యొక్క సూచనల్ని సదా మనం ఎప్పుడూ స్మరించినప్పుడే వస్తుంది. అంటే కృష్ణుడి యొక్క అంతరంగ శక్తిలో మనం నిలబడాలి. అది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే శుద్ధ భక్తుల యొక్క మార్గదర్శకత్వంలో ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది. శుద్ధ భక్తుల యొక్క మార్గదర్శకత్వంలో ఉండి వారికి ఉపదేశాలను చక్కగా జీవితంలో తీసుకుని ఉంటే దానివల్ల ఏమవుతుందంటే మనం భగవంతుని యొక్క అంతరంగ శక్తిలో ఉండగలుగుతాం. భగవంతుని అంతరంగ శక్తిలో ఉన్నటువంటి వాడికి అంతర సౌందర్య అభివృద్ధి జరుగుతుంది. ఈ లక్షణాలన్నీ కూడాను చక్కగా ఒక్కొక్కటి అలవడుతూ ఉంటాయి. కనుక ఈ సవై మోదీ మనం భాగవత ఉపన్యాసంలో చెప్పుకున్నాం చూడండి, ప్రస్తుతానికి మనం ఉండేటువంటిది ఒడ్డునే, ఆ అలల్లోనే అలల్లాడుతూ తేలుతున్నాం మనం. కానీ గాఢమైనటువంటి లోతైన సముద్రం పట్ల కాస్తంతన్నా మెచ్చుకునేటువంటి భావన ఉండాలి. సముద్రం అనేటువంటిది గాఢంగా ఒకటి ఉంది, దాన్ని మనం అందులో ఎందుకు గొప్ప విశేషాలు ఉన్నాయని మెచ్చుకునేటువంటి ఒక మనసు ఉంటే ఏదో ఒక రోజున అక్కడికి వెళ్లేటువంటి అవకాశం లక్షణం మనకు వస్తాయి అన్నమాట. అంతేగాని ఈ నీటి అలలపైన తేలియాడమే ఇదే జీవిత సర్వస్వము, ఇంకా జీవితంలో ఎన్నో జీవితాలు ఏదైనా ఈ అలల్లో తేలియాడుతూ ఉందామని చెప్పేసి అనుకుంటే అది మంచిది కాదు, అది సరైనది కాదు. గాఢమైన సముద్రంలోకి వెళ్లడం అనేటువంటి సరైనది. శుద్ధ భక్తులనే వాళ్ళ గాఢమైన సముద్రంలో ఉంటారు, వాళ్ళ ఆశ్రయాన్ని మనం తీసుకుని వాళ్ళ అడుగుజాడలో మనం నడుచుకుంటూ చక్కగా వాళ్ళ మార్గనిర్దేశకత్వం మనం తీసుకుంటే అప్పుడు సవై మన కృష్ణ పాదారవిందయో. కృష్ణ పాదారవిందయో అంటే కృష్ణుడి యొక్క ఉపదేశాలు పదే పదే మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవడం అనమాట. ఇప్పుడు నరసింహదాస్ ఠాకూర్ ఏమన్నారంటే, రూప రఘునాథ పదే రఘుమూర ఆశ. రూప రఘునాథ గోస్వాముల యొక్క పాద పద్మాల చెంత ఉండాలన్నదే నా ఆశ అంటున్నాడు. అక్కడ ఆయన స్పష్టంగా చెప్పాడు, రూప రఘునాథ యొక్క పాద పద్మాల చెంత నేను ఉండాలి అని. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ ఉపదేశాలు ఎప్పుడు నా మనసులో గుర్తుపెట్టుకోవాలి. అలానే కృష్ణ పాదారవిందయో అంటే అర్థం ఏంటంటే కృష్ణుడి యొక్క ఉపదేశాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకుంటే ఆయన యొక్క పాదాల చెంత మనం ఉన్నట్లు.
So even while studying the Bhagavatam, we should always remember Bhagavatam in terms of the teachings of Bhagavad Gita. Now, what are the principles of Bhagavad Gita that are being enunciated through the examples of Bhagavatam? In this way, if you study the Bhagavatam or interact with people or conduct your life according to the teachings of Bhagavad Gita, constantly contemplating it in practical application, then that is called Krishnega Sharanam.
భాగవతం చదివేటప్పుడు కూడా భగవద్గీత సూత్రాల రూపంలోనే భాగవతాన్ని చదవాలి. భగవద్గీతలో సూత్రాలున్నాయి, ఆ సూత్రాలకు ఉదాహరణలు ఆదర్శప్రాయమైనటువంటి ప్రవర్తనలు భాగవతంలో ఉన్నాయి. భాగవతం చదివేటప్పుడు ఈ భగవద్గీతలను సూత్రాల ఆధారంగా దాన్ని చదవడం, ఎప్పుడు కూడాను ఈ ఉపదేశాలను చక్కగా బయట ఆచరించడానికి ప్రయత్నించడం, బయట వాళ్ళతో మనం వ్యవహరించేటప్పుడు ఈ భగవద్గీత ఉపదేశాలను వాళ్ళకి ఎలా చెప్పాలని చెప్పి చూడడము, నిరంతరం కూడా ఈ కృష్ణుడి యొక్క ఉపదేశాలను నిజ జీవితంలో ఎట్లా ఆచరించాలని చెప్పి తపన చెందడం, ఇవన్నీ చేస్తే ఏమిటంటే దానివల్ల కృష్ణకి శరణం అని చెప్పి అనొచ్చు.
బై సచ్ రిమెంబరెన్స్ ఆఫ్ కృష్ణస్ ఇన్స్ట్రక్షన్స్, ద ఎంపవర్మెంట్ విత్ ఇన్ కృష్ణస్ ఇన్స్ట్రక్షన్స్ విల్ ట్రాన్స్ఫార్మ్ అవర్ హార్ట్స్ అండ్ దోస్ బ్లాక్ స్పాట్స్ వీ టాక్ అబౌట్ దే విల్ బి ఎరేస్డ్ అండ్ యూ విల్ సీ ప్యూర్ వైట్ అండ్ ఈవెన్ స్లైట్ ఇన్ఎఫిషియన్సీస్ దట్ ఆర్ దేర్ ఇన్ అవర్ హార్ట్ వీ విల్ బి ఏబుల్ టు సీ. And a devotee, by bringing the light of Bhagavad Gita into those areas of darkness in his heart, he removes them also by the light of Bhagavad Gita's teachings.
Krishna యొక్క సూచనల్ని ఉపదేశాలని పదే పదే స్మరించడం వల్ల కృష్ణ ఉపదేశాలకు కూడా శక్తి ఉంటుంది. ఆ శక్తి వల్ల ఏమవుతుంది అని అంటే మన హృదయంలో ఎంతమంది మనం చెప్పుకున్నామే నల్లని మచ్చలు అవన్నీ కూడాను పూర్తిగా రూపు మాపబడతాయి. అప్పుడు హృదయం అయినటువంటి స్వచ్ఛంగా తెల్లగా తయారవుతుంది. ఉదయం ఎప్పుడైతే స్వచ్ఛంగా తెల్లగా తయారవుతుందో కించిత్ కల్మషం ఇక్కడికి వచ్చినా గానీ వెంటనే మనకు తెలిసిపోతుంది. ఏ అసమర్థతలు గాని లేకపోతే ఏమైనా సరే మనలో అయోగ్యతలు గాని ఉంటే అవి వెంటనే తెలిసిపోతాయి. వెంటనే ఆ చిన్న చిన్న మచ్చలు ఏమైనా వచ్చినా వెంటనే వాటిపైన భగవద్గీత అయినటువంటి కాంతిని ప్రసరింపజేసి ఆ గీతోపదేశం యొక్క వెలుగు చేత వాటన్నింటినీ కూడా మళ్ళీ తీసేసి కల్మషాన్ని స్వచ్ఛంగా హృదయాన్ని ఉంచుకోగలిగేటువంటి స్థితి మనకు ఏర్పడుతుంది.
Then naturally the devotee manifests all the other qualities. Kripalu, Akrita Droha, Satya Sara, Sama, Nidosha, Vadanya, Mrudu, Shuchi, Akinchana, Sarva Pakaraka, Shanta, Krishna Kisharana, Akama, Aniha, Sthira. All these qualities he manifests automatically without extraneous endeavor. His endeavor is to see his life in terms of teachings of Bhagavad Gita. See all situations in terms of teachings of Bhagavad Gita, Krishna Kisharana. By doing that, he becomes naturally more and more beautiful, more and more beautiful, self-effulgently beautiful, under all circumstances, just like you cannot hide the shining nature of a jewel. In the same way, you can't hide the self-effulgent beauty of a devotee. In fact, Krishna creates more and more situations for a devotee to more intensely, more deeply go into the principles of Bhagavad Gita. Bhagavad Gita is a very deep book, na? It is not a superficial book. Every word has so much depth in it. So the more you look in terms of teachings of Bhagavad Gita, the more your heart becomes deep with the transcendental qualities. Krishna blesses one like that in that way.
తర్వాత ఇంకా ఆకృత ద్రోహ సత్యసార అనేటువంటి ఎన్నో ఉన్నాయన్నమాట భక్తుల యొక్క లక్షణాలు. అవన్నీ కూడా వాటంతరవే కృష్ణకి శరణం వరకు అవన్నీ వాటంతరవే వచ్చేస్తాయి. ఎప్పుడైతే భగవద్గీత ఉపదేశాల రూపంలో మన జీవితాన్ని చూస్తామో జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క సన్నివేశాన్ని పరిస్థితిని కూడా భగవద్గీత ఉపదేశాల రూపంలో దీన్ని ఏ విధంగా మనం తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తామో అప్పుడు ఈ ఆధ్యాత్మ లక్షణాలన్నీ కూడా వాటంతరవే వస్తాయి. ఎందుకంటే కృష్ణుడు ఆ విధంగా మనలో ఈ ఆధ్యాత్మ లక్షణాలు వచ్చే విధంగా మనం ఈ గీతోపదేశాన్ని సక్రమంగా జీవితంలో అర్థం చేసుకునే విధంగా మనకి సన్నివేశాలు కల్పిస్తాడు. మనకి పరిస్థితులన్నీ ఎలా వస్తాయంటే ఈ ఆ వచ్చేటువంటి పరిస్థితుల ద్వారా గీత ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో ఈ సారాంశాన్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోగలిగి మనలో ఆధ్యాత్మిక లక్షణాలు ఇంకా బాగా పెంపొందించుకోగలిగేటువంటి విధంగా కృష్ణుడు మనకు కల్పిస్తాడు. అది భగవద్గీతకు సారం. అది చాలా ముఖ్యం. భగవద్గీత అంటే సామాన్యమైన పుస్తకం కాదు. ఇందులో ప్రతి పదం కూడా చాలా గాఢమైనటువంటి అర్థంతో నిండి ఉంది. అలాంటి ఆ భగవద్గీతను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఈ ఆధ్యాత్మిక లక్షణాలు మనలో వృద్ధి చెందినప్పుడు అప్పుడు అంతరంగ సౌందర్యం అనేటువంటిది మనలో చక్కగా వికసిస్తుంది. మరి భక్తుడి యొక్క అంతరంగ సౌందర్యం అంటే మణి ఉందనుకోండి, మణి కాంతిని వెదజల్లుతుంది. మనం దాని కాంతిని మనం మూసిపెట్టలేం. సహజంగా కాంతి అనేటువంటిది అన్ని వైపులా కూడాను ఆ కాంతి అనేది ప్రసరిస్తుంది. నిజంగా అంతర సౌందర్యం కలిగిన భక్తుడి యొక్క ప్రభావం అనేటువంటిది సహజంగా అన్ని చోట్ల కూడా పడుతుంది అన్నమాట.
So the Bhagavatam confirms, etan nirvidyamana naam ichchatamakuto vayam yogi naam nirpanirnitam hare namanu kirtanam. So all the different processes that are mentioned in the Vedas conclude in hare namanu kirtanam. Yogi naam nirpanirnitam, confirmed by great yogis. Yogi doesn't mean here just any pardon, yogi naam api sarvesham mangatinandratna. Yoginam, Nripa, O King, has already been decided that the conclusive truth or siddhanta of everything is Hare Namana Kirtanam. One should hear the Nama Rupa Guna Leela of the Lord from pure devotees, capture that vibration in the heart and swim in it. And don't just make point contact. Point contact is when you write points in your notebook. That is point contact. You are just completely absorbed in these teachings. From whichever way you look at it, you're absorbed. Top side, bottom side, left side, right side, any side, you're completely absorbed in these teachings. Family side, work side, friendship side, devotee side, guru side, deity side, temple side, book distribution side, whatever side, you're absorbed in terms of teachings of Krishna. Hare Namana Kirtanam.
హరినామాన కీర్తనని భాగవతంలో చెప్పబడింది. అంటే అది యోగినామ సర్వేశ్వరం చెప్పబడినట్లుగా ఓ రాజా, ఈ యోగులందరిలోకెల్లా కూడా ఉత్తమమైనటువంటి వ్యక్తి యోగి ఎవరు అంటే, వైదిక విధానాలన్నింటిలోకెల్లా కూడా ఉత్తమమైన విధానం ఏమిటి అని అంటే, హరి యొక్క నామ రూప గుణలీలన్నీ కూడాను అనుభవజ్ఞుడైనటువంటి యోగ్యుడైనటువంటి వ్యక్తి దగ్గర నుంచి శ్రవణం చేయడం, అది అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది. అది శ్రవణం చేయటువంటి కూడా ఎలా అంటే, ఆ వాటిని వినేటప్పుడు మనం అందులో పూర్తిగా నిమగ్నం అయిపోవాలి. ఆ శ్రవణం అనేటువంటి దానిలో మనము పూర్తిగా నిమగ్నమై అందులో మనం ఈత కొట్టాలి అన్నారు. మనం ఎప్పుడు కూడా ఈ శ్రవణం అనేటువంటి దాన్ని మంచి మంచి విషయాలు చెప్తారు, మనం రాసుకున్నాం ఒక్కొక్క అంశం అని చెప్పేసి, ఆ విధంగా ముఖ్యమైన అంశాలు ముఖ్యాంశాలు రాసుకునేటువంటి విలేకరి మాదిరి కాకుండా మనం ఏంటంటే నిజంగా ఆ విషయాల్లోకి నిమగ్నం కావాలి. నీ ఇష్టం అది, ఆ విషయాలు ముందు నుంచి నీకు ఆసక్తి కలిగిందా, వెనక నుంచి ఆసక్తి కలిగిందా, ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి ఎట్లాగో చెప్పేటువంటి విషయాల్లో పూర్తిగా నువ్వు నిమగ్నం అయితే చాలన్నమాట. అంటే దీని అర్థము, కుటుంబ సభ్యుల విషయం తీసుకోండి, మందిర వైపును కావచ్చు, పుస్తక విత్తన వైపును కావచ్చు, గురువు వైపును కావచ్చు, విగ్రహ ఆరాధన వైపు కావచ్చు, లేకపోతే కార్యాలయం వైపును కావచ్చు, విధుల వైపు కావచ్చు, ఎటు నుంచి చూసినా గానీ నిమగ్నత అనేటువంటిది పూర్తిగా కృష్ణుడి యొక్క హరేంద్ర నామాను కీర్తనంలో ఉన్నట్లయితేనే అది అసలైనటువంటి పరిస్థితి.
సో హియర్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ పాండవస్ ఆర్ ఆల్వేస్ కృష్ణ కాన్షియస్. వెరీ డ్రాస్టిక్ ఎగ్జాంపుల్. జనరలీ వి థింక్ ఆఫ్ యుధిష్ఠిర మహారాజ్ ఇస్ గ్యాంబ్లింగ్ ఇన్ ఎ మండేన్ సార్ట్ ఆఫ్ వే. మెనీ పీపుల్ ఆస్క్ if gambling is so bad, why did Yudhishthira gamble? And Srila Prabhupada gave a very simple answer to show the world that even if a person like Yudhishthira Maharaj gambles, the result would not be very good. So in other words, even if you are a great man, a man of learning, a man of discrimination, still such an activity wouldn't be good. But if you look at the gambling of Yudhishthira Maharaj and deeply study it, what he was doing, you will understand that he was actually fully surrendered to Krishna even in that situation. As he was gambling, first of all, when he was invited for gambling by Dhritarashtra, he told Dhritarashtra that doesn't seem right at all. This whole thing seems wrong. But since you are my superior, I cannot deny you. This is my virtue. My virtue is you are a superior and therefore I have to accept. So please don't force, because our whole dynasty would be finished by this activity. But still, Dhritarashtra, being influenced by Duryodhana, was insisting that Yudhishthira should gamble. And Yudhishthira then asked, who is there to stake his wealth against mine? Yudhishthira Maharaj had already performed Rajasuya sacrifice. He was the emperor of the whole world. Is there anyone who can match my wealth to gamble with me? Shakuni was the one who was going to do the gambling, and Shakuni had no wealth compared to Yudhishthira. Yeah, I know, it was almost like lakhpati in front of a crore-crorepati. In front of a crore-crorepati, what gambling will you do? He'll put 1 crore rupees on the table. You have 1 lakh rupees. How will you match it? So who is going to gamble with me? Shakuni was poor compared to Yudhishthira Maharaj. So Duryodhan said, I will give him the money. This was actually not correct. This is also part of the rigging of the match. Shakuni had no wealth. He was going to do the gambling, but Duryodhan was going to supply the wealth for it. So as Yudhishthira was losing one after the other, his consciousness was, unless Krishna has some deep plan, I cannot lose in this. So as he was gambling Arjuna, he was thinking, Arjuna is so very dear to Krishna, his second name is Krishna. Arjuna's name, Sri Krishna, Krishna Sakha, Krishna is called Krishna Sakha, because Arjuna's name is Krishna. Sri Krishna, Krishna Sakha, Vrishni, Rishabhavanitva. He is so intimate with Krishna that definitely Krishna will not allow Arjuna to be lost. This way I will prove how dear Arjuna is to Krishna. So he wagered Arjuna. When Arjuna was lost, then he wagered Draupadi. Before that he had wagered Bhima, same thoughts. Nakula and Sahadeva, same thoughts. Then he thought, Draupadi definitely, her name is Krishna. Definitely, Krishna will never allow Draupadi to be lost. I will thereby establish the glories of Krishna.
that he is actually Bhakta Vatsala. This is how Yudhishthira was gambling, Krishna Ekasharana. So when he lost the match, he was quite sure that Krishna had a higher plan. And therefore he was resisting the Pandavas from, you know, Bhima and Arjuna, they were furious when Draupadi was being disrobed. They wanted to, you know, by their bare hands, Bhima would have killed the 100 Kauravas right there. You know, tore their chests apart and drank their blood. But Yudhishthira was in quiet. Krishna is watching. He had that faith. Krishna has a higher purpose. We would like to act according to the principles of virtue. Not as an end to unto itself. That is mode of goodness. Mode of goodness is you are living religion for the purpose of religious principles. That is mode of goodness. But mode of transcendental goodness is you are living by principles of virtue for pleasing Krishna. So when Yudhishthira Maharaj was gambling, through the whole match, his consciousness was completely fixed that Krishna should somehow be pleased. There must be some glory of Krishna that will come out through this. That's what he was looking for. So we may have to be patient. Sometimes when we are trying to establish the glories of Krishna, we cannot take the law in our own hands to prove something. Bhima and Arjuna, they wanted to do it. Of course, they were also in a mood of service. Their mood is also, you know, to serve Yudhishthira. They're not wrong. They have their own way of approaching it. But Yudhishthira, he had this calming influence upon all the Pandavas. All their agitation, everything would be quieted just by this motion. But he could do that because he had this deep shelter in Krishna. He knew that nothing that Krishna would not want could happen.
పాండవుల విషయంలో ఈ కృష్ణకి శరణం అనేటువంటిది చాలా ప్రత్యక్షంగా నిరూపణ అయింది అని చెప్పి మనం తీసుకోవచ్చు. వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా గానీ కృష్ణ మీద ఆధారపడ్డారు. చాలా మంది బయట అడుగుతుంటారు, యుధిష్ఠిరు మరిని ధర్మరాజు అంటారు కదా, ఆయన ఎందుకు జూదమాడాడు, అంత పెద్ద ధర్మం గురించి చెప్పేవాడు జూదమాడొచ్చా అని చెప్పి తప్పు పడుతుంటారు. కానీ అసలు ఆయన ఎందుకు జూదమాడాడు అనేది మీరు అర్థంగా చూస్తే ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే దానికి సమాధానము, ఆయన ఎందుకు జూదమాడాడంటే ధర్మరాజు అంతటి వాడు కూడా జూదమాడితే ఫలితం చెడ్డదే వచ్చింది అని చెప్పి జనాలకు తెలియజేయడం కోసం. అంటే అర్థం ఏంటంటే ఎంత పెద్ద పండితులైనా విద్వాంసులైనా ఎంత పెద్ద గొప్పవాడైనా గాని జూదం లాంటి స్థితులకు దిగితే ఫలితం చెడు తప్పదు అని అర్థం తేవడం కోసం. సరే, ఆయన యథార్థంగా ఎందుకు ఆ విధంగా ఆడాడు, ఎలా ఆడాడు అనేటువంటిది మనం కనుక చూస్తే, ధృతరాష్ట్రుడు కబురు పంపించాడు జూదమాడదాం రమ్మని చెప్పి. యుధిష్ఠిరుడు ఏం చెప్పాడంటే జూదమాటం అనేటువంటిది ఇది మంచిది కాదు, నేను అలా ఆడాలనే ఉద్దేశం కూడా నాకు లేదు, కానీ పెద్దవాడి నువ్వు చెప్తే నేను రాకుండా ఉండకూడదు, ఎందుకంటే ఆయనకి అది ఒక ధార్మిక సూత్రం ఉంది, పెద్దవాళ్ళ మాట మనం తప్పకూడదు అని చెప్పేసి. అందుకని ఆయన ఏమనుకున్నాడంటే నువ్వు పెద్దవాడి విధంగా అడుగుతున్నావు, హీరో వచ్చి జూదమాడితే దానివల్ల చాలా పెద్ద నాశనం జరుగుతుంది, నువ్వు అందుకే నన్ను బలవంతం పెట్టదు ఈ విషయంలో అని చెప్పేసి ఆయన మళ్ళీ వర్తమానం పంపించాడు యుధిష్ఠిరుడు. అయినా ధృతరాష్ట్రుడు ఏంటంటే దుర్యోధను ప్రేరణ వల్ల గట్టిగా పట్టుబట్టాడు, నువ్వు రావాల్సిందే జూదం ఆడాల్సిందే అని. సరే, అప్పుడు యుధిష్ఠిరుడు ఏమన్నాడంటే నేను జూదం ఆడతాను, కానీ నేను అప్పటికే రాజసుయోగం చేశాను, ప్రపంచానికంతా చక్రవర్తి ఉన్నాను, నా దగ్గర నేను కోట్లాది కోట్లకు అధిపతిని, మరి నాతో పోటీదారుడు ఎవడున్నాడు ఇంత డబ్బు పెట్టేవాడు జూదంలో అని అన్నాడు. అప్పుడు శకుని చూపించారు, జూదం ఆడేది శకుని, శకుని దగ్గర ఎంత ఉంది అంతా తీసి చూస్తే ఒక లక్ష కూడా ఆయన దగ్గర ఉండదేమో, లక్షాధిపతి కోట్లకు కోట్లాధిపతి అయినటువంటి వ్యక్తి దగ్గర ఎంత ఉంటాడు చెప్పండి, ఈయన కోటి రూపాయలు పెడితే అక్కడ జూదంలో, ఆయన లక్ష రూపాయలు పెడితే అసలు అది ఒక లెక్క కాదు. మళ్లీ దీనికి దుర్యోధనే ఉన్నాడంటే శకునికి నేను డబ్బులు ఇస్తాను, అది కూడా తప్పే, శకునికి నేను డబ్బులు ఇస్తాను నువ్వు వచ్చాడని చెప్పాడు. సరే, చివరికి ఎట్లయితే ఏందని చెప్పేసి ఆయన వచ్చి కూర్చున్నాడు. కృష్ణుడికి సంకల్పించులు ఏముందో మనకు తెలియదు, చూద్దామని చెప్పి ఆడడానికి కూర్చున్నాడు. ఒక్కొక్కటి ఒక్కొక్కటి నష్టపోతున్నాడు యుధిష్ఠిరుడు, ఆయనకు అర్థం కాలేదు. సో ఈ జరిగేదంతా కూడా కృష్ణుడి యొక్క సంకల్పం జరుగుతుందని చెప్పి అనుకుంటూ ఆయన ఏం చేశాడంటే నకులుణ్ణి, సహదేవుణ్ణి, తర్వాత భీముణ్ణి, వీళ్ళందరినీ కూడా పందెంలో ఓడిపోయాడు. ఇక చివరికి ఆయన అర్జునుడిని పందెంలో పెట్టాడు. అప్పుడేమనుకున్నాడంటే అర్జునుడు అంటే ఎవరు, అర్జునుడికి ఒక పేరు ఏమిటంటే కృష్ణుడు, ఆయన పేరు కూడా కృష్ణనే, ఆయనకి కృష్ణ సఖ అని చెప్పి కృష్ణుడికి పేరుంది అని, అంటే కృష్ణుడి యొక్క స్నేహితుడని. అర్థం ఏంటంటే అర్జునుడి పేరు కూడా కృష్ణనే, అర్జునుడికి రెండో పేరు అది. కాబట్టి అంత పెద్ద పేరు కలిగినటువంటి వాడు కృష్ణుడికి అంత దగ్గరైన వాడు, ఈయన ఎందుకు ఓడిపోతాడు, ఖచ్చితంగా కృష్ణుడు భక్తవత్సలుడు నిరూపిస్తాడు ఈ సందర్భంలో అని చెప్పి ధైర్యంతో యుధిష్ఠుడు అర్జునుని పందెంలో పెట్టాడు, ఓడిపోయాడు. ఆయనకి వెంటనే ఏం చేశాడంటే ద్రౌపదిని పందిలో పెట్టాడు. ఎందుకంటే ఆమె పేరు కృష్ణ, కృష్ణుడికి ఎంతో దగ్గరైనటువంటి ఆమె. ఈమెను ఖచ్చితంగా కృష్ణుడు కాపాడుకుంటాడు, భక్తవత్సలుడు నిరూపించుకుంటాడు అనేటువంటి కృష్ణుడికి గొప్పతనం ఇక్కడ తెలిసిపోతుంది అని చెప్పి అనుకున్నాడు. ద్రౌపది కూడా ఓడిపోయింది. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఖచ్చితంగా ఇది కృష్ణుడి సంకల్పం, ఇంకేదో ఉంది అని చెప్పి ఆయన వెంటనే తెలుసుకోగలిగాడు. కానీ భీమార్జునులు అలా కాదు. వాళ్ళు వెంటనే ద్రౌపదిని ఎప్పుడైతే అక్కడ వివస్త్రం చేయడానికి ప్రయత్నించారో వెంటనే వాళ్ళ కోపంతో, ముఖ్యంగా భీముడు ఎంత కోపంతో అక్కడ ఎంత పౌరుషంగా ఉన్నాడంటే వట్టి చేతులతోనే 100 మంది కౌరవులు కూడా చంపేసి చీల్చి చెన్నాడు. వాళ్ళ రక్తం తాగేసేంత ఉక్రోషంతో ఉన్నాడు ఆయన. కానీ యుధిష్ఠ మహారాజు చేతితో ఆయన్ని చేతి సైగిత ఆపేశాడు. యుధిష్ఠ మహారాజు కృష్ణుడికి అంత శరణాగతి పొంది ఉన్నాడు కాబట్టి భీమార్జునులు కూడా కృష్ణుడికి సేవ చేయాలనే ఉద్దేశం అక్కడ. అయితే వాళ్ళ యొక్క సేవ చేయలేని భావం ఉక్రోషంతో ఉంది, యుధిష్ఠుడి యొక్క సేవ చేయలేని భావం శాంతంతో ఉంది. కానీ ఈయన కృష్ణుడి శరణాగతి పొంది ఉండడం వల్ల చేతి సైగిత వాళ్ళని ఆపేశాడు అనమాట. వాళ్ళ ఉద్రేకాన్ని ఆపేసేమన్నాడు, చూస్తున్నాడు కృష్ణుడు అంతా చూస్తున్నాడు, మీరు ఆగండి అని చెప్పి వాళ్ళని ఆపేశాడు. ఈ దీని నుంచి మనం అర్థం చేసుకోవచ్చు, యుధిష్ఠ మహారాజు కూడా అలాంటి సన్నివేశంలో కూడా ఎట్లా కృష్ణుడికి శరణాగతి పొందాడు, కృష్ణుడి యొక్క ఆలోచన వేరే ఏదో ఉంది, ఆయన వైభవం ఇంకా గొప్పగా తెలియడానికి ఆయన వేరే పథకం ఏదో వేశాడు అని అర్థం చేసుకుని అలాంటి జూదవాడ సన్నివేశంలో కూడా సంయమనంతో ఉన్నాడు యుధిష్ఠుడు.
Thank you very much. This is a very broad and deep topic. I have done hardly any justice to it. Fortunately, we have another session tomorrow.
ఇది చాలా గాఢమైనటువంటి చర్చనీయ అంశం. ఇది మీరు చెప్పిన దానికి అసలు నేను దానికి న్యాయం చేశాను లేదో నాకే అనుమానంగా ఉంది. అయినా పర్వాలేదు, రేపు ఇంకొక తరగతి మనకుంది కాబట్టి ఇంకొక ప్రయత్నం చేద్దాం.
Kindly forgive me for indulging in, you know, some joking way of saying things. For example, Vaishampayana, and that is true, but I said it in a little joking way. No offense meant towards these great personalities.
కొద్దిగా హాస్యద్వారంలో చెప్పానని మన్నించండి, ఎందుకంటే వైశంపాయనుడు వాళ్ళ విషయంలో జరిగింది అదే సత్యమే, కానీ దాన్ని కొంచెం హాస్యద్వారంలో నేను చెప్పాను.
ఎనీ క్వశ్చన్స్?
ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి.
Yes, yes, there is the development of our true nature, not the material nature, external nature. The true nature is beautiful because the soul, by his pure devotion to Krishna, he is endowed with all natural beauty.
అందరి సౌందర్యం అంటే వ్యక్తిగత అభివృద్ధి అని చెప్పి ప్రశ్న అడిగారు. వ్యక్తిగత అభివృద్ధి అంటే సహజమైనటువంటి వ్యక్తి యొక్క అభివృద్ధి, సహజమైనటువంటి వ్యక్తి యొక్క స్వభావం అది. జీవుడికి సహజ స్వభావం అతనికి ఉన్నటువంటి పవిత్రమైనటువంటి భక్తి చేత, కృష్ణుడి పట్ల అతనికి ఉన్నటువంటి శుద్ధ భక్తి చేత, అతనికి ఎన్నో ఆధ్యాత్మిక లక్షణాలు ఉండడం చేత సహజంగానే జీవుడికి స్వభావం ఎంతో అందంగా ఉంటుంది. అంతరంగ సౌందర్యం అంటే ఆ జీవుడికి సహజమైనటువంటి స్వభావం అని చెప్పి అర్థం.
Just like a girl becomes beautiful by serving a husband, even though she may not physically look so beautiful, in the same way the jiva, he becomes beautiful by acting in his true position as a servant of Krishna.
Bhartana sevinchadam dwara bharyaku nijamaina andam vastundi. Sharirika andam lekapoyinappudiki kuda bhartana sakya sevinchadam dwara amariki nijamainatina andam chekurutundi anamata. Sahajamainatina sthitilo jeevudu krishnuni sevinchadam dwarane జీవుడికి నిజమైన అన్నం వస్తుంది.
We perceive according to the position of our heart. If the heart is pure, then you perceive the truth. If the heart is impure, you see filtered images. You don't see the true image. So, we have to purify our heart. In part 2 of this discussion tomorrow, I will focus on the importance of sadhu sangha in order to develop our true nature. Today I spoke specifically like this to emphasize the importance of understanding Bhagavad Gita's teachings and living by them. But how to do that? That is by association of sadhus. Tomorrow we'll discuss that, and that will change our perception. We'll begin to see the way the sadhu sees things. Right now we see the way
our great Mahajans see. Our Mahajans are scientists and politicians and movie actors. These are our Mahajans today. So we are seeing according to that idea. But when the Mahajans of our life change, then the way we see things also change.
ప్రవర్తన అనేటువంటిది అవగాహన బట్టి మారుతుంది అని చెప్పారు. మరి అవగాహన అనేటువంటిది దేన్ని బట్టి మార్చుకోవాలి అంటే హృదయాన్ని బట్టి. హృదయం అనేటువంటిది పవిత్రంగా ఉంటే పవిత్రమైన విషయాలను చక్కగా అవగాహన చేసుకుంటుంది. హృదయం పవిత్రంగా లేకపోతే కల్మష విషయాలను అర్థం చేసుకుంటుంది. అందువల్ల హృదయాన్ని పవిత్రంగా మార్చుకునే ప్రయత్నం చేస్తే దానివల్ల అవగాహన పవిత్రంగా ఉండి దానివల్ల ప్రవర్తన అనేటువంటిది బాగుంటుంది. మరి ఎలా హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి అనే దానికి రేపు అంశం మనం అదే మాట్లాడుకుంటాం. సాధువుల సాంగత్యం ద్వారా హృదయాన్ని ఏ విధంగా పవిత్రంగా తయారు చేసుకోవాలి. ఈరోజు చెప్పిన అంశం అంతా కూడా భగవద్గీత ఉపదేశాలు మన జీవితానికి ఎంత ముఖ్యం, ఆ ఉపదేశాలను జీవితంలో మనం ఏ విధంగా పాటిస్తూ వాటి ప్రకారంగా ఏ విధంగా నడుచుకుంటూ 10 మందికి చెప్పాలనే అంశం గురించి నేను చెప్పుకుంటూ వచ్చాను. కానీ అసలు ఎట్లా భగవద్గీత ఉపదేశాలు మనం అర్థం చేసుకోవాలంటే హృదయాన్ని చక్కగా అనుకూలంగా తయారు చేసుకోవడం వల్ల. హృదయం ఎట్లా తయారవుతుంది అనంటే సాధువుల సాంగత్యం తీసుకోవడం వల్ల. అంటే సాధువులు ఏ విధంగా అయితే విషయాల్ని వస్తువుల్ని ఏ దృష్టితో అయితే చూస్తారో అదే దృష్టితో మనం చూసేది నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏ దృష్టితో చూస్తున్నాము, సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రముఖులు ఉన్నారో, రాజకీయవేత్తలు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, లేకపోతే నటులు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, వాళ్ళు ఏ విధంగా ప్రపంచాన్ని దృష్టితో చూస్తున్నారో ఆ దృష్టితో మనం చూస్తున్నాం. అలా కాకుండా సాధువులు ఏ దృష్టితో చూస్తారనేది నేర్చుకుంటే దానివల్ల హృదయం మార్చు. రేపు ఈ విషయం గురించి రేపు మనం ఎక్కువ చర్చిద్దాం.
థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీల ప్రభుపాదకి
జయ. శ్రీ కృష్ణస్వామి ప్రభుకి, శ్రీల ప్రభుపాదకి జయ గౌరవ.